ఒక విశిష్టమైనటువంటి ఆత్మలు. ఆ ఆత్మల్ని మనం ఏమంటామంటే సైంటిస్టులు అంటాం. ఈ కాలంలో ఈ సైంటిస్టుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులను ఉపయోగించుకుని ఆ శక్తులను పరిణామక్రమానికి ఉపయోగించుకునుట. ఇది చాలా జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోండి. థియోసఫీలో మాత్రమే పరిణామక్రమము అనేటటువంటి పదానికి చాలా విశిష్టమైనటువంటి అవగాహనతో కూడినటువంటి డివిజన్స్ ఏర్పడున్నాయి. మిగతా సంస్థల్లో క్లారిటీ లేదు. ఉన్నాయి, ప్రతి సంస్థలోనూ పరిణామక్రమం ఉన్నది. ఇంకా ఈ పరిణామక్రమాన్ని మానవ జాతికి అందజేయుట అనేటటువంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమము సుమారు 200 సంవత్సరాల కిందట స్టార్ట్ అయింది. అంతవరకు మనిషికి పరిణామక్రమము ఉన్నది అనేటటువంటి విషయం మనిషికి తెలియదు, యోగులకి తెలుసు. అది చాలా సంవత్సరాల కిందటి నుంచి తెలుసు. కొన్ని వేల సంవత్సరాల కిందటి నుంచి అక్కడ 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 ఉన్నటువంటి యోగులకు పరిణామక్రమం గురించి తెలుసు. కానీ ఇప్పుడు మానవ జాతికి పరిణామక్రమము అవగాహనలోకి తీసుకురావాల్సినటువంటి సమయము ఆసన్నమైనది. ఇప్పుడు అంటే 2000లో కాదు, 1800 ఆ ప్రాంతంలోనే మానవ జాతికి పరిణామక్రమం గురించి చెప్పాల్సిన తరుణము వచ్చినది అని ఇన్నర్ గవర్నమెంట్ అని ఒక గవర్నమెంట్ ఉంటుంది అన్నది ప్రస్తుతం మనం విశ్వసిద్దాం. జస్ట్ యాజ్ ఏ హైపోథెసిస్, సైన్స్ లో ఒక కొత్త క్షేత్రంలోకి సైంటిస్ట్ ప్రవేశిస్తున్నప్పుడు వాడు ఒక హైపోథెసిస్ తో మొదలెడతాడు. హైపోథెసిస్ అంటే పరికల్పన. నిజంగా అది ఉందో లేదో తెలియదు సైంటిస్ట్ కి. హి విజువలైజెస్ ఇట్. ఆ విజువలైజ్ చేసినటువంటి పరికల్పనలో కొన్ని ప్రయోగాలు చేస్తాడు. ప్రయోగాలు వాడి పరికల్పనకి అనుకూలంగా ఉంటే, హైపోథెసిస్ కి అనుకూలంగా ఉంటే మెల్లిమెల్లిగా హైపోథెసిస్ సిద్ధాంతం అవుతుంది. కల్పన మాత్రమే కాదు, ఇట్ బికమ్స్ ఏ థియరీ. ఈ ట్రాన్సిషన్ స్టేజ్ లో ప్రస్తుతం మానవ జాతి ఉంది. పరిణామక్రమము యొక్క పరికల్పన మాత్రమే చాలా మందికి తెలుసు. కొంతమందికి దాని యొక్క సైద్ధాంతికమైనటువంటి నియమాలు తెలుసు. కానీ ఇంకొక స్టెప్ ఉంది సైన్స్ లో. హైపోథెసిస్ తర్వాత థియరీ, సిద్ధాంతం తర్వాత లా. ఒక నియమము ఏర్పడుతుంది. ఇంకా నియమము ఏర్పడిన తర్వాత ఇట్ బికమ్స్ యూనివర్సల్. గ్రావిటేషనల్ లా యూనివర్సల్, డాల్టన్స్ లా యూనివర్సల్. ఎవర్ గెట్ రూల్స్ థియరీ అంటాం, లా అన్నాం మనం. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను, ఇదే పదజాలము మనము ఇక్కడ ఉపయోగించుకుంటూ ఉంటాం. ఈ పదజాలాన్ని మీరు చాలా స్పష్టంగా అవగాహన చేసుకోండి. ఇది మానవ జాతి యొక్క క్రీమ్ అనబడేటటువంటి వ్యక్తులకి అవగాహన కావాల్సినటువంటి విషయము. మరి మానవ జాతి యొక్క క్రీమ్ అంటే కృష్ణుడు వెన్న దొంగ అంటారు. ఆ క్రీమ్ ని ఎలా దొంగిలించాడో అనేది మనకి తెలియదు. నేను క్రీమ్ అంటే మీరు వెన్న అనుకుంటున్నారా? మీలో ఎవరనుకుంటున్నారు మానవ జాతి యొక్క క్రీమ్ మీరు అంటే ఆహా మేమందరం వెన్న ముద్దలం అని ఎవరు అనుకోవటం లేదు కదా. క్రీమ్ అంటే ఏంటన్నమాట, మధించిన తర్వాత వచ్చేటటువంటి ఫలితము. మజ్జిగని బాగా చిలుకుతే, పెరుగుని బాగా చిలుకుతే ద ప్రోడక్ట్ ఇస్ బెటర్. అలాగ మానవ జాతి అసలు తను ఎందుకు పుట్టింది? నేను మానవ జాతి గురించి మాట్లాడుతున్నాను, వ్యక్తిగతమైనటువంటి మనిషి గురించి మాట్లాడటంలే. హ్యుమానిటీ, మానవ జాతి గురించి మాట్లాడుతున్నాను. మానవ జాతిలో 2 రకాలైనటువంటి మనుషులు ఉంటారు. మన తెలుగు భాషలో, సంస్కృత భాషలో 2 పదాలు మనం వాడుతూ ఉంటాం, సంస్కృతి సభ్యత, కల్చర్ సివిలైజేషన్. చాలా మందికి ఈ సంస్కృతి సభ్యత మధ్య తేడాలు తెలియవు. మామూలుగా తెలియాల్సిన పని కూడా లేదు. ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పజెస్ మన వ్యక్తిగత జీవితాలలో ఈ రెండింటికి తేడా లేదు. సంస్కృతి సభ్యత, సంస్కృతి క్రీమ్ ఆఫ్ ద సొసైటీ ముందు పట్టుకుంటుంది. అంటే భవిష్యత్తును దర్శించగలిగి రాబోయేటటువంటి రోజులలో వచ్చేటటువంటి మార్పులను అవగాహన చేసుకుని ఆ మార్పులకి అనుగుణ్యంగా కొంతమంది తమ ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకి సైంటిస్టులు, ఈ సైంటిస్టులు ప్రకృతిలోని కొన్ని శక్తులను మనిషి ఉపయోగించుకోగలడు. మామూలు వ్యక్తులు ఆ సైంటిస్టును చూసి నవ్వుతూ ఉంటారు. ఎప్పుడో ప్రపంచంలో ఉండేటటువంటి క్లాష్ అదే, కల్చర్ సివిలైజేషన్, సంస్కృతి సభ్యతకి మధ్య క్లాష్ ఎప్పుడు వస్తూ ఉంటుంది. దీన్నే ఎస్ట్రాలజికల్ కాన్సెప్ట్ లో మీనయుగము కుంభయుగము అని చెప్తూ ఉంటాం. మీనయుగము సభ్యత కామన్ మ్యాన్, కుంభయుగము కల్చర్ రాబోయేటటువంటిది. ఏమిటి ఇక్కడ నేను చెప్తున్నది, ఏజ్ ఆఫ్ సైన్స్ అని మనం అంటున్నామే. ఈ ఏజ్ ఆఫ్ సైన్స్ ఏం చెప్తుంది అంటే కొంతమంది వ్యక్తులు ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల యొక్క నియమాలు తెలుసుకొనవచ్చు. తెలీదు వాళ్ళకి, తెలుసుకోగలరు తెలుసుకోలేరు, తెలుసుకొనవచ్చును అనేటటువంటి పరికల్పనతో మొదలెట్టారు. ఇట్ వాజ్ ఏ ఊహ, ఒక ఇమాజినేషన్, కల్పన. కానీ సంకల్పం, అది కల్పనని వదిలేరు, దాన్ని పట్టుకున్నారు వాళ్ళు. ఉదాహరణకి మనిషి ఆకాశంలో ఎగరగలడు. 400-500 సంవత్సరాల కిందటి నుంచి అనేక మంది సైంటిస్టులు దాని గురించి ప్రయోగాలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా డావిన్సీ, లియోనార్డో విన్సీ యొక్క రచనలలో, డైరీలలో ఈ ఎగిరేటటువంటి విధానానికి కావలసినటువంటి ఇంజనీరింగ్ ఆస్పెక్ట్స్ అవి డిస్కస్ చేసుకుని తను రాసుకున్నాడు తన డైరీలో. అదే అరౌండ్ 1600. దాని తర్వాత కూడా చాలా మంది మనిషి ఎగరటానికి కావలసినటువంటి ప్రయత్నాలు చేశారు, అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్. అంటే ఈ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్స్ అన్ని కూడా ఏ స్థితిలో ఉన్నాయి, కొంతమంది వ్యక్తులు ఒక ఊహని పట్టుకున్నారు, ఒక పరికల్పనని, ఒక హైపోథెసిస్ ని పట్టుకున్నారు. సమాజం అంతా వాళ్ళని వెక్కిరించింది, వినలేదు వాళ్ళు, చేస్తూనే ఉన్నారు, ఫెయిల్ అవుతూనే ఉన్నారు, చనిపోతూనే ఉన్నారు వ్యక్తులు. హ్యుమానిటీ అనే పదం అందుకు వాడాను నేను. మానవ సమాజంలో అందరు వ్యక్తులు వారు ఊహించినటువంటి ఊహలకి తగినటువంటి వాతావరణం రాదు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఊహించినటువంటి వాతావరణము కోసము ప్రయత్నించే కొంతమంది వ్యక్తుల్ని తయారు చేసుకుంటారు. మన సమాజంలో వాటిని పరంపర అంటాం. అంటే ఏంటి, ఆ ఊహ, ఆ పరికల్పన. ప్రకృతిలో మనము ఇంతవరకు లేనటువంటి ఒక విశేషమైనటువంటి వాతావరణాన్ని నిర్మించగలము అనేటటువంటి పరికల్పన ఉన్నటువంటి వ్యక్తులను మనం ఋషులు అనేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ సైంటిస్టులు అంటున్నాం. కానీ చాలా మంది సైంటిస్టుల్లో వాళ్ళు చేసినటువంటి పరికల్పనకి ఫలితము కనిపించదు. ప్రాక్టికల్ గా మనం ఏమనుకుంటామంటే దేర్ అటెంప్ట్ ఫెయిల్డ్. మన భారతీయ సంస్కృతిలో వాళ్ళని ఋషులు అంటాం. అంటే అటెంప్ట్ చేస్తున్నారు, మార్పు కోసం ప్రయత్నిస్తున్నారు, కానీ ఆ మార్పు వారి జీవితాలలో రాలేదు, వారి తరంలో వచ్చింది. మన గోత్రనామాలన్నీ కూడా మన ఋషుల పరంపర చెప్తుంది. అంటే ఈ గోత్రనామాలలో మనకి అవగాహన కావాల్సింది ఏంటంటే ఏ కల్చర్ని ఆ ఋషులు ప్రవేశపెట్టడానికి ప్రయత్నించారు. అన్ఫార్చునేట్లీ వీ డోంట్ నో ఇట్. గోత్రనామాలే చాలా మంది తెలియవు, గోత్రనామాలలో ఉన్నటువంటి ఋషుల పేర్లు చాలా మందికి అసలు తెలియవు. ఋషుల పేర్లు తెలిసినా ఆ పేర్లు ఏ కల్చర్ని సూచిస్తాయి, కల్చర్ అంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా, సంస్కృతి. మార్పు అంటే సమాజంలో ఆ ఋషులు ఏ విధమైనటువంటి మార్పుని ఆశించారు అన్నది మనం మర్చిపోయాం. కానీ ఆ పరంపర ఉన్నది, ఆ పరంపర ఇప్పుడు సైన్స్ లో కొనసాగుతుంది. ఏవియేషన్ గురించి మాట్లాడుతూ చెప్తున్నాను నేను, మెల్లిగా 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 1902 సంవత్సరంలో
రైట్ బ్రదర్స్ అనే ఇద్దరు మొట్టమొదటిసారి ఆకాశంలోకి 2 నిమిషాల పాటు మాత్రమే ఉండగలిగారు వాళ్ళు. కానీ ఇట్ వాజ్ ఎ బ్రేక్ త్రూ. అంటే ఎగరలేడు అనేటటువంటి దాని నుంచి ఎగరగలము అనేటటువంటి కల్చర్ వచ్చింది. కల్చర్ అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఇట్ ఇస్ మెంట్ ఓన్లీ ఫర్ ఫ్యూ, వెరీ ఫ్యూ, అండ్ ఫర్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇట్ ఈస్ అన్సక్సెస్ఫుల్. ఫర్ ఎ ఫ్యూ ఇట్ బికమ్స్ ఎ ఫ్యాక్ట్. అంచేత ఆ 400 సంవత్సరాల కిందట నుంచి 1902కి వచ్చేసరికల్లా ఏమైంది, ఆ కల్చర్ పరికల్పనగా లేదు, ఇట్ బికేమ్ ఏ థియరీ, ఇట్ బికేమ్ ఏ పాసిబిలిటీ, ఇట్ బికేమ్ ఏ సిద్ధాంతము. కానీ ఇంకా మనిషి ఎగరకం చేతగాలే. ఈ ఏవియేషన్స్, ఈ జెట్ సహారాలు ఇవన్నీ ఏం రాలే అప్పటికి. కానీ ఒకసారి ఆ సిద్ధాంతము వాళ్ళు పట్టుకోగలిగినప్పుడు, అంటే ఏంటి, మనిషి ఎగరటానికి కావలసినటువంటి నియమాలు అర్థం చేసుకున్నాక ఇట్ గోస్ ఫాస్ట్, చాలా ఫాస్ట్గా గ్రో అయింది. ఇప్పుడేమైపోయింది, ఆల్మోస్ట్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ సివిలైజేషన్. అంటే ప్రతి వ్యక్తి ఇప్పుడు ఎగరగలడు. కావలసింది ఏంటంటే దానికి కావలసినటువంటి డబ్బులు ఉంటే చాలు, ఆ డబ్బులు కూడా చాలా మందికి అందుబాటులో ఉన్నాయి. ఈ 3, పరికల్పన, సిద్ధాంతము అనేది కల్చర్, అది ఎప్పుడైతే చాలా కొద్ది మంది చేతులలోనే ఉండకుండా అందరికి విస్తరిస్తుందో అది సివిలైజేషన్. కల్చర్ సివిలైజేషన్, సంస్కృతి సభ్యత. మన భారతీయ సంస్కృతి ఫైర్ మీద ఆధారపడినటువంటి సంస్కృతి. సంస్కృతి అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఈ ఫ్యూ పీపుల్ హూ వాంట్ టు చేంజ్ ద లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ. అంటే కొంతమంది సంస్కారము కలిగినటువంటి వ్యక్తులు కలిసి ప్రయత్నం చేస్తే మానవ జాతి మొత్తము కూడా దానివల్ల లబ్ధి పొందుతుంది అనేది గుర్తుంచుకోవాలి మీరు. ఇది ఒక పరంపరగా, ఒక గురు పరంపరగా ప్రపంచానికి అందజేసింది భారత జాతి మాత్రమే. ఎ సైన్స్ బిహైండ్ దిస్ కల్చర్ అండ్ సివిలైజేషన్. సంస్కృతికి సభ్యతకి మధ్య అది ఒక ఆచరణ యోగ్యమైనటువంటి సూత్రాలుగా భారతీయ సంస్కృతి కల్చర్ అందజేసింది. కల్చర్ సివిలైజేషన్ మధ్య డిఫరెన్స్ క్లియర్గా ఉంది కదా. కల్చర్ కొంతమంది మాత్రమే అది సంభవము అని ఆలోచిస్తారు. బుద్ధుడు కాలం దగ్గర నుంచి ఇంకా కల్చర్గానే మిగిలిపోయినటువంటి 3 లక్షణాలు ఉన్నాయి. రోగరహిత, వృద్ధాప్యరహిత, మృత్యురహిత జీవితము ఇప్పటికీ ఇట్ ఈస్ ఓన్లీ ఏ కల్చర్. చాలా కొద్ది మంది మాత్రమే దాని గురించి ఆలోచిస్తున్నారు. కానీ రోగరహిత అనేటటువంటిది మిల్లిమిల్లిగా సభ్యతగా మారింది, సివిలైజేషన్గా మారింది. హాస్పిటల్స్, 5-స్టార్ హాస్పిటల్స్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ వస్తున్నాయి. కానీ అన్ఫార్చునేట్గా ఏమైంది, రోగము వచ్చాక ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తూ వస్తున్నాము తప్ప అసలు రోగమే రానటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అది మనము సాధించాలి అన్నది ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ మర్చిపోయారు. మెయిన్ ఉద్దేశం ఏమవ్వాలి, రోగం వచ్చాక ట్రీట్మెంట్ ఇవ్వటం కాదు, రోగం రాకుండా ఉండాలి. రోగం రాకుండా ఉండాలి అనేటటువంటి ఆలోచన ఆలోచిస్తే అది ఇప్పుడు ఏమవుతుంది, మూఢత్వం అవుతుంది, మూర్ఖత్వం అవుతుంది. అంచేత రోగం రాకుండా ఉండాలి అని ఆలోచించేటటువంటి కల్చర్ స్టార్ట్ చేసింది ఎవడు అంటే బుద్ధుడు. బుద్ధుడు ఇస్ ద ఫస్ట్ మ్యాన్ టు స్టార్ట్ ఎ కల్చర్ ఆఫ్ దిస్. ఈ 3 సూత్రాలు, రోగరహిత, వృద్ధాప్యరహిత, మృత్యురహిత, ఇది ఇంకా కల్చర్ గానే ఉంది. కానీ దాని రిజల్ట్స్ క్రైస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాయి. క్రైస్ట్ యొక్క నీడ పడితే చాలు, క్రైస్ట్ ముట్టుకుంటే చాలు, ఏమవుతుంది, గుడ్డివాడికి కళ్ళు వచ్చేస్తాయి, రోగం ఉన్నవాడికి రోగం పోతుంది. అంటే ఇది ఇంకా కల్చరే, అందరూ ఆ స్థితికి రాలేదు, అందరికీ తెలియదు అది ఎలా అవ్వాలో. కానీ క్రైస్ట్
ఈ రోగరహిత జీవితానికి, మృత్యురహిత జీవితానికి, తద్వారా వృద్ధాప్యరహిత జీవితానికి పునాది వేశాడు. ఎలా వేశాడు? క్రైస్ట్ యొక్క పునరుత్థానం. 3 రోజుల తర్వాత మళ్లీ క్రైస్ట్ బతికాడు. అదే అతను ఒక్కడే చేశాడు. అంటే ఇంకా ఏంటి, రైట్ బ్రదర్స్ లాగా 2 నిమిషాలు మాత్రమే ఒక వ్యక్తి మృత్యురహిత జీవితానికి ఒక ఉదాహరణగా నిలిచాడు. అంటే కల్చర్ ఎక్కడ స్టార్ట్ అయింది? బుద్ధుడి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. కల్చర్ అంటే ఏంటి? ఒక పరికల్పన. ఇది సంభవమే కాబోలు, మనం దానికి ప్రయత్నించవచ్చు. ముగ్గురిని చూస్తాడు కదా బుద్ధుడు, రోగిని చూసి నాకు రోగం వస్తుందా అంటాడు. ముసలవాడిని చూసి నేను రోగగ్రస్తుడిని అవుతానా అనుకుంటాడు. చనిపోయేవాడిని చూసి నేను చనిపోతానా అనుకున్నాడు. ఇది క్వశ్చన్ అందరికీ రావాల్సిందే. కానీ ఈ క్వశ్చన్ ఎవడు అడ్రస్ చేయటంలే, అంతే. ఇది కల్చర్ గానే ఉండిపోయింది. సివిలైజేషన్ లో కామన్ వ్యక్తికి ఈ ప్రశ్నలు రావు. ఈ ప్రశ్నలు రావు వాడికి. రోగం వస్తుంది, హాస్పిటల్కి వెళ్తాడు, తగ్గిపోయింది, రైట్. ముసల్తనం వచ్చింది, చుట్టూరా చూస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. అండ్ ఇంకా ఏంటి, ఎంత న్యాచురల్ అయిపోయిందంటే, వాడు పుట్టిన దగ్గర నుంచి హీ టాక్స్ అబౌట్ ఓల్డ్ ఏజ్. 1 ఇయర్ ఓల్డ్, 2 ఇయర్ ఓల్డ్. అంటే అది సివిలైజేషన్ లో పార్ట్ అయిపోయింది, టు బికమ్ ఓల్డ్. ప్లస్ మన ఆలోచన విధానము కూడా ఈ ఏజ్ ఫ్యాక్టర్ మీద బేస్ ఏంటి. ఎవడైనా చనిపోయాడు అంటే, చిన్న వయసులో చనిపోయాడు అంటే అయ్యో అంటాం, 60 ఏళ్ళు దాటాక చనిపోయాడు అంటే అయ్యో అన్నాం. ఎలాగో జరగవలసిందే కదా. మన ఆలోచన విధానంలో కూడా చిన్న వయసులో చచ్చిపోతే బాధపడతాం, పెద్ద వయసులో చచ్చిపోతే, మన బాధ పెట్టి ఆయన పోతే బాధపడతాం. అంటే ఏ పాయింట్ అర్థమైంది కదా, ప్రొట్రాక్టెడ్ ఇల్నెస్ అయ్యి ఎప్పుడు పోతాడు రా పైకి అందరూ. కానీ లోపల మాత్రం గ్యారంటీ. అంటే దట్ ఈస్ అవర్ భావం అర్థమవుతుంది. ఏం చెప్పదలుచుకున్నాను, 3 ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. సమాజం ఈనాడు గుర్తించటంలే, కానీ భారతీయ సంస్కృతి దాన్ని గుర్తించింది. అసదోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ, మస్ట్ బి అవర్ లీడింగ్ స్టార్. మన జీవిత విధానం అంతా కూడా ఈ 3 మీదే ఆధారపడాలి అనేటటువంటిది మర్చిపోయాం మనం. ఇప్పుడు దేని మీద ఆధారపడుతున్నామో నాకు అర్థం కావటం లేదు. అంటే డబ్బు కావాలి, ఇట్స్ ఓకే, డబ్బు అక్కర్లేదని ఒకటంటాడు. ఆశ్రమం కట్టాలన్నా డబ్బు కావాలి. ఆశ్రమానికి ఎలక్ట్రిసిటీ బిల్లును పే చేయాలి, దానికి అంత గొడవ. డబ్బు కావాలి, డబ్బు అక్కర్లేదు అంటే. కానీ డబ్బు సంపాదన మాత్రమే లక్ష్యం అయిపోయిందేమో అని మీకు అనిపించటం లేదా? ఎంతగా మనం డబ్బు సంపాదన మీద పడ్డాము అంటే, ఆరోగ్యం గురించి పట్టించుకోవటం లేదు, ముసల్తనం గురించి పట్టించుకోవటం లేదు, మృత్యు గురించి పట్టించుకోవటం లేదు. దేనికి ప్రామినెన్స్ ఇవ్వాలో మీరే ఆలోచించుకోండి. డబ్బుకి ప్రామినెన్స్ ఇవ్వాలా, రోగరహితమైనటువంటి జీవితానికి ప్రామినెన్స్ ఇవ్వాలా? డబ్బుకి ప్రామినెన్స్ ఇవ్వాలా, ముసల్తనం లేకుండా చూసుకోవటానికి ప్రామినెన్స్ ఇవ్వాలా, చచ్చిపోకుండా ఉండటానికి ప్రామినెన్స్ ఇవ్వాలా? మనము, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా వీడు ఎంత తొందరగా పోతాడు అనుకునేటటువంటి పరిస్థితి తెచ్చుకోవడానికి ప్రామినెన్స్ ఇవ్వాలా? ద ఆన్సర్ ఈజ్ వెరీ సింపుల్, ఈ 3 ప్రామినెన్స్ ఇవ్వాలి. కానీ ఇవ్వలేకపోతున్నాం. దీనిని ఒక పద్ధతిగా మానవ జాతికి అందజేసినటువంటి కల్చర్ భారతదేశాన్ని. ఆ కల్చర్ ని థియోసాఫికల్ సొసైటీ 3 పుస్తకాలుగా మనకి అందజేసింది. ఎట్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్, వాయిస్ ఆఫ్ సైలెన్స్, లైట్ ఆన్ ది పాత్. ఈ 3 పుస్తకాలు లెక్చర్ వినేశాక మీకు అర్థమైపోయింది అనుకోకండి. ఇది మోటివేషన్ కి మాత్రమే. కానీ ఈ మోటివేషన్ మీకు అవగాహన అయ్యి 10-15 ఏళ్ళు ఈ 3 పుస్తకాలు మీ జీవితంలో దింపుకోగలిగితే, అంటే మీ జీవితాన్ని ఈ 3 పుస్తకాలు ఆధారంగా మలుచుకోవటం కనుక మీరు మొదలెడితే, బుద్ధత్వ ప్రాప్తి 10-15 ఏళ్లలో సంభవమే. అది గుర్తుంచుకోండి. దట్ ఈస్ ద గ్యారంటీ గివెన్ బై ది థియోసాఫికల్ సొసైటీ లిటరేచర్. ఎలక్ట్రిసిటీ గురించి పుస్తకం చదివితే ఎలక్ట్రికల్ నాలెడ్జ్ వస్తుంది, ఫిజిక్స్ చదివితే ఫిజిక్స్ వస్తుంది, కెమిస్ట్రీ చదివితే కెమిస్ట్రీ అవుతారు మీరు. అదేవిధంగా ఈ 3 చిన్న పుస్తకాలు
at the feet of the master probably is the smallest book. Voice of Silence kuda almost ide size book. Light on the Path koncham peddadi deeniki kaani intakante pedda pustakalu matram kaadu. కానీ ఈ మూడు పుస్తకాలని మన జీవిత విధానంలో కనుక మనం దింపుకోగలిగితే ఈ మూడు మీరు మీ జీవితాల్లో సాధించగలరు. మొట్టమొదటిది ఏంటి అంటే ఖచ్చితంగా మీకు రోగరహితమైనటువంటి జీవితం లభిస్తుంది. బ్లావెట్స్కీ లైఫ్ దగ్గర నుంచి యానిబెసెంట్ లైఫ్ దగ్గర నుంచి మన భారతదేశంలో ఉన్నటువంటి యోగుల జీవితం దగ్గర నుంచి దీనికి ఆధారిత. ఏ యోగి అయినా భారతదేశంలో ఏ అవధూత అయినా ఈనాడు గొప్ప గొప్ప డాక్టర్లు నయం చేయలేనటువంటి రోగాలు వాళ్ళు నయము చెయ్యగలరు, అది మేము కళ్ళారా చూశాము అని చెప్పగలిగేటటువంటి అనేక వ్యక్తులు మన ముందు ఉన్నారు. ఈజ్ ఇట్ నాట్ ఎ ఫ్యాక్ట్? డాక్టర్లు నయం చేయలేనటువంటి రోగాలు అంటే రోగరహితమైనటువంటి జీవితము. మన భారతీయ యోగ మార్గాన్ని అనుసరిస్తే గ్యారంటీ అన్నది మనం ముందు విశ్వసించగలిగితే థియరీ నుంచి లాకి వచ్చేస్తాం. మూడు పరికల్పన, సిద్ధాంతము, లా. అంటే ముందు ఒక హైపోథెసిస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఒక పర్టికులర్ ట్రాన్సియంట్ టైంలో అది సంభవమే అనిపిస్తుంది. ఉదాహరణ ఏరోప్లేన్ చెప్పాను కదా, ఎగరలేము ఎగరగలము. రైట్ బ్రదర్స్ మధ్యన పాస్ట్కి వెళ్తే ఇంకా అది ఒక ఊహ మాత్రమే. రైట్ బ్రదర్స్ దగ్గరికి వచ్చేసరికి ఏమైంది? సంభావన అయింది, పాసిబిలిటీ అయింది, థియరీగా ప్రాక్టికలే. ఇప్పుడేమైపోయింది? అది లైఫ్లో ఇట్ హ్యాస్ బికమ్ ఏ పార్ట్, ఇట్ హ్యాస్ బికమ్ ఏ సివిలైజేషన్. అలాగే మన భారతీయ యోగ పరంపరలో మొట్టమొదట ఈ యోగ మార్గం ఏం తెలుపుతుంది అంటే రోగరహితమైనటువంటి జీవితము సంభవమే. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు రోగము రావాల్సినటువంటి అవసరము లేదు. అది ఇంకా కల్చర్లోనే ఉంది. అంటే కొంతమంది వ్యక్తులు మాత్రమే దాన్ని ఆచరణలోకి పెడుతున్నారు. కానీ ఎప్పుడైతే కల్చర్ గా వచ్చేసిందో సివిలైజేషన్ గా మారటానికి ఇట్ ఈస్ ఓన్లీ ఏ క్వశ్చన్ ఆఫ్ టైం. చేత రోగరహితమైనటువంటి జీవితానికి మానవ జాతి గ్యారంటీగా సన్నద్ధత అయి ఉన్నది. ఇట్ ఈస్ రెడీ ఫర్ ఇట్. కావాల్సింది ఏంటంటే కేవలము ఈ దృష్టికోణముతోనే జీవించటం నేర్చుకోవాలి మనం. క్లియర్? అంటే ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద ట్రినిటీ. బుద్ధుడు మొట్టమొదట ఏం చేసినటువంటి ట్రినిటీ. బుద్ధుడు అని ఎందుకంటున్నావు అంటే దాని ముందు కూడా యోగులు ఉన్నారు. క్లియర్ గా ఆథెంటికేటెడ్ గా ఆ ప్రాసెస్ ని పాజిబుల్ చేసినటువంటి వ్యక్తి బుద్ధుడు. అందుకని ఆ పేరు చెప్తున్నాను. దాని తర్వాత కూడా ఇంకా చాలా మంది చేశారు. ఈ రోగరహితమైనటువంటి జీవితానికి కావలసినటువంటిది అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనేటటువంటి బుక్. ఇందుకు రోగరహితమైనటువంటి జీవితము ఈనాడు మన ఉద్దేశంలో రోగరహితమైనటువంటి జీవితం అంటే భౌతికంగా ఇంకా లక్షణాలు కనిపించకపోతే వాడు ఆరోగ్యవంతుడే. కానీ భారతీయ సాంప్రదాయం రెండు రకాలైనటువంటి రోగాలు ఎక్స్ట్రా చెప్తుంది. ఒకటి ఇమోషనల్ ప్లేన్లో వచ్చేటటువంటి రోగాలు, మానసిక తలంలో వచ్చేటటువంటి రోగాలు. ట్రామా అంటూ ఉంటుందండి, యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత ఫిజికల్ గా వాడు సెట్ అయిపోయినా ఆ ట్రామా ఉంటుంది. అంటే ఏంటి ఆ షాక్? అది ఫిజికల్ గా ఏమి ఉండదు, ఫిజికల్ గా ఈజ్ పర్ఫెక్ట్లీ హెల్తీ. అలాగా మన జీవితాలలో ఈ జీవితం మాత్రమే కాదు, మన జీవితము అనేక జన్మల పరంపరలోని ఒక భాగము కనుక పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం పొందాలి అంటే నీ భౌతిక శరీరం మాత్రమే ఆరోగ్యవంతం అవ్వాల్సిన సరిపోదు. నీ ఇమోషనల్ బాడీ అండ్ ఆల్సో యువర్ మెంటల్ బాడీ మస్ట్ బి ప్యూర్, మస్ట్ బి క్లియర్. దానికి కావలసినటువంటి నాలుగు విశేషమైనటువంటి లక్షణాలను ఎట్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్ మీకు తెలుపుతుంది. ఆరోగ్యము అంటే అరోగత అని అర్థం. అంటే రోగరహిత స్థితి అంటే హెల్త్ని మనం యాక్చువల్గా డిఫైన్ చేయలేము.
ఎలా డిఫైన్ చేయగలమంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ డిసీజ్. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే యూ డోంట్ హ్యావ్ ఎనీ రికగ్నైజబుల్ డిసీజ్, అది ఆరోగ్యము. కానీ భారతీయ ఋషి పరంపర ఆరోగ్యాన్ని స్వాస్థ్యముగా గుర్తించింది. వర్డ్ ఏంటి అంటే హెల్త్కి స్వాస్థ్యము. స్వాస్థ్యము అంటే ఏంటి, నీలో నీవు స్థిరమై ఉండుట, బీయింగ్ సెల్ఫ్ సెంటర్డ్. ఇది బ్యాక్గ్రౌండ్లో ఉంచుకుని మనం ఈ క్లాసెస్ మొదలెడదాం. అక్కడ చూపించినటువంటి పాదాలు మాత్రం మా గురుదేవుల యొక్క పాదాలు, శ్రీరామ శర్మ ఆచార్య పాదాలు. బట్ ఇట్ కెన్ బి ఎనీబడీస్ ఫీట్, ఎనీబడీస్ ఫీట్. న్యాచురల్లీ ఎవరి గురువు మీద వాళ్ళకి అభిమానం ఉంటుంది కనుక డోంట్ బ్లేమ్ మీ ఫర్ షోయింగ్ ఇట్. జై గురుదేవ్. నెక్స్ట్ ఇక్కడ మొత్తము ఆరోగ్యం యొక్క సూత్రాలు దేవాలయంలో చెప్పబడుతున్నాయనేది మనం పూర్తిగా మర్చిపోయాం, పూర్తిగా మర్చిపోయాం. తీర్థం తీసుకుంటున్నప్పుడు శ్లోకం చదివిస్తాం మనం, అకాల మృత్యుహరణం సర్వవ్యాధి వినాశనం సర్వపాపక్షయకరం పాదోదకం శుభం మెడ్డసీతది మాస్టర్. పాదోదకం అంటే పాదం నుంచి తీసుకున్నట్టు. శ్లోకంలోనే మీకు అర్థమవుతోంది కదా, అది రోగరహిత జీవితం గురించి మాట్లాడుతున్నారని. ఏమున్నాయి అక్కడ, అకాల మృత్యుహరణం. Everybody should die at his own time. Akala mrityuharanam ante chinna nada pedda nada ani kaadu, when the time comes. Shariranni odileseyatuvanti time vachinappudu maatrame shariram odultamu aneetuvanti oo vichitramainatuvanti theory mana bharatiya rishulle. Evvaru kuda rogamu valla sanipodu. Enduku sanipothadu ante time vachindi ganaka sanipothadu. భగవద్గీతలో ఈ కాన్సెప్ట్ ని చాలా స్పష్టంగా చెప్పి ఇచ్చామృత్యు ఉన్నటువంటి భీష్ముడిని కూడా నేను చంపేశాను అంటాడు. మనము మన భారతీయ సంస్కృతిని అవగాహన చేసుకొని చదివేస్తూ ఉంటాయని తప్ప దాని మీద పాయింట్అవుట్ చేసుకోం మనం. టైం ఫ్యాక్టర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అకాల మృత్యుహరణం అంటే యూ షుడ్ నాట్ డై అంటిల్ యూ హ్యావ్ అచీవ్డ్ వాట్ యు ఆర్ సపోజ్ టు అచీవ్ ఇన్ దిస్ పర్టికులర్ లైఫ్. ఈ భౌతిక శరీరము తల్లి గర్భం నుంచి మనము దాల్చిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఎప్పుడు మళ్ళా ఈ శరీరం వదలాలి మనం? మనం ఏ లక్ష్యంతో పుట్టామో ఆ లక్ష్య ప్రాప్తి అయిపోయిన తర్వాత శరీరం వదిలేయాలి. వయస్సుతో కాదు అక్కడ సంబంధం, చిన్నవాడా పెద్దవాడా అని కాదు. ఇది ఫ్యాక్ట్ అన్నది గుర్తు ఉంచుకుని దీనిని మన మనస్సులో పెట్టుకుని బాహ్య జగత్తులో ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మీరు బతకగలిగితే బాధపడకుండా హెడ్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్లో మొదటి మెట్టు వస్తుంది. అంటే ఇట్ ఇస్ టు కాంకరింగ్ డెత్. మృత్యోర్మ అమృతం గమయ. మరి దీనికి బేసిస్ ఏంటి? మన దేవాలయాలలో వాళ్ళు చెప్పేది మొట్టమొదటి మన దేవాలయాలలో చాలా ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ప్రదక్షిణలు చాలా ముఖ్యమైనటువంటిది. మనందరం తెలుసు కదా దేవాలయానికి వెళ్ళగానే మనం ఏం చేయటం మొదలు పెడతాం? ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మన ఋషులు ఇచ్చినటువంటి మంత్రం ఏమిటి? యాని కానిచ పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతి ప్రదక్షిణాయాం పదే పదే. మరి మనం ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మన పాప పరిహారం జరుగుతోందా? ఆ దృష్టితో దేవాలయానికి వెళ్తానే. చేత మొట్టమొదట దేవాలయాలు అనేటువంటివి ఫిజికల్ డిజార్డర్స్ తీసేసేటటువంటి ప్లేసెస్. దానికి కావలసిన టెక్నాలజీ అది ఉన్నది. ప్రదక్షిణాయాం పదే పదే. ఇప్పుడు ఇన్క్యూరబుల్ అనేటటువంటి డయాబెటీస్ హార్ట్కి డాక్టర్లు ఏమని చెప్తున్నారు? పదే పదే అంటున్నారు. పదే పదే అంటే ఏం చేయమంటున్నారు? వాకింగ్ చేయమంటున్నారు. మన ఋషులు చెప్పింది అదేగా. కానీ ఋషులు ఒక స్టెప్ ముందుకెళ్ళారు, నువ్వు డోంట్ వాక్ యు వాక్ ఇనే ఒక స్టెప్ ముందుకెళ్ళి చెప్పారు అంతే. మరి దేవుడికి తెలియాలి, డాక్టర్లకు ఎప్పుడు అర్థం అవుతుందో ఆ విషయం. అంచేత దేవాలయంలో ఉన్నటువంటి మనకి ఆరోగ్యం ప్రసాదించేటటువంటి ఆ విధానాలు ఏంటో మనకి తెలియాలి ముందు. ఫస్ట్ ఎందుకంటే గురువు దగ్గరికి వెళ్ళాక చాలా సార్లు మనం గురువు దగ్గరికి ఎందుకు వెళ్తామంటే ఐదర్ దేర్ ఇస్ ఎ ఫిజికల్ ఇల్నెస్ ఆర్ ఎమోషనల్ ఇల్నెస్ ఆర్ ఎ మెంటల్ ఇల్నెస్. ప్రమోషన్ కావాలి, ఇమోషనల్ ఇల్నెస్, నాకు అర్హత అంతా వచ్చేసింది, నన్ను ప్రమోట్ చేయాలి, వాడినోడు ప్రమోట్ చేశాడు, ఇట్ ఈస్ ఎమోషనల్ ఇల్నెస్. సరే, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కావాల్సినవి ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద సైకలాజికల్ ప్రాబ్లం ఏంటి అంటే అహంకారం, ఈగో, నేను ఇదంతా చేశాను. నువ్వు చేయలేవు గ్యారంటీగా, నువ్వు అనుకున్నది చేయలేవు. తమాషా ఏంటి అంటే ప్రకృతి ఏమి అనుకుందో అదే నువ్వు అనుకున్నావు కనుక అది జరిగింది. అది మనం మర్చిపోతాం. నేను డాక్టర్స్ గురించి వాళ్ళని క్రిటిసైజ్ చేయడానికి ఉదాహరణ ఇవ్వను, కానీ వాళ్ళ హెల్ప్లెస్నెస్ గురించి మాట్లాడటానికి చేస్తాను. నేను హార్ట్ ఆపరేషన్ చేశావు, చనిపోయాడు వాడు, నేను మందు ఇచ్చాను, హార్ట్ ఆపరేషన్ చేశాను కనుక వాడు చచ్చిపోయాను అంటు కదా, ఏమంటాడు వాడు, నో డాక్టర్ సేస్ బికాజ్ ఐ హావ్ గివెన్ హి మెడిసిన్ హీ డైడ్ అంటాడా? వాడు అన్నా మీరు ఒప్పుకోరు, ఎందుకంటే వాడు మందులు ఇచ్చి చంపేస్తాడంటే మీరు వెళ్ళారుగా. అంటే అక్కడ నువ్వు మందు తీసుకున్నా, డాక్టర్ మందు ఇచ్చినా దానివల్ల ఏం అవ్వలే అని అర్థమైపోతుంది కదా. అంచేత మందులు ఇచ్చాక వాడు బతికాడు అంటే ఎవరి వల్ల బతికాడు? డాక్టర్ వల్ల. డాక్టర్ మందులు ఇస్తే చనిపోయాడు అని డాక్టర్ ఒప్పుకుంటే వాడి మందుల వల్ల బతికాడు అని ఒప్పుకోవడానికి ఈక్వేషన్ ఒప్పుకుంటుంది. డాక్టర్స్ని క్రిటిసైజ్ చేయడానికి నేను చెప్పటం లేదు. వీఆర్ ఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ బిగ్. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం యత్ పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే గురు పాదాలు. అందుకు చాలా ముఖ్యం ఆ ఈగోయిజం. నేనేమీ చేయటం లేదు, నాకున్నటువంటి నాలెడ్జ్ నా ద్వారా అంతమందికి అందుతోంది, ఈగోలెస్నెస్. అందుకే చెప్తున్నాను ఇవంతా కూడా శరీరగతమైనటువంటి మానసికమైనటువంటి కోరికలకి సంబంధించినటువంటి రోగాలే. అంతేత మొట్టమొదట రోగ నివారణకి మీరు చేయవలసింది ఏంటంటే ప్రదక్షిణలు చెయ్యాలి. అందుకని ఈ దేవాలయాలు అనేటటువంటివి మన భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానానికి కేంద్ర బిందువులు. దేవాలయానికి వెళ్ళటం మానేశాం మనం, ఇంకేంటే దేవాలయాన్ని ఉపయోగించుకోవటం మనకి తెలియటం లేదు. ఇంకా మొట్టమొదట మీరు ఏం చేయాలి, దేవాలయం యొక్క ముఖద్వారం దేని గురించి మాట్లాడుతుందో అర్థం చేసుకోండి. అది కామన్ హ్యుమానిటీ గురించి చెప్తుంది. అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీ ఉంది, ముఖద్వారం ఉంది మెడికల్ కాలేజీ, అది హెల్త్ దేవాలయం. మెడికల్ కాలేజీ యొక్క ముఖద్వారాన్ని చూసి చాలా పెద్ద కాలేజీ అనుకుని మురిసిపోతూ ఆ ముఖద్వారాన్ని చూడటానికి చాలా మంది రావచ్చు, కానీ అందరూ ఆ ముఖద్వారం కుండా లోపలికి వెళ్ళటానికి అర్హత లేదు. చూడటానికి అర్హత ఉంది, నువ్వు వెళ్ళొచ్చు ముఖద్వారం కుండా, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసుకోవచ్చు, బట్ యు కాంట్ స్టడీ దేర్. అంతేత ముఖద్వారము అనేటటువంటిది దేవాలయాలలో ఏం చెప్తుంది, నువ్వు ఆ దేవాలయం లోపలికి వెళ్తే నీ జీవిత విధానంలో కొన్ని మార్పులు తీసుకురావాలి, ఆ మార్పులకి నువ్వు సంసిద్ధత చూపిస్తే ఓకే, లేకపోతే ఆ దేవాలయానికి వెళ్ళబాక. ఫ్యాక్టే కదా, నువ్వు మెడికల్ నాలెడ్జ్ నేర్చుకోవటానికి తగిన అర్హత ఉంది, నీకు ఆ మెడికల్ కాలేజీలో సీటు వస్తే వెళ్ళు, సీటు రాకపోతే నీకు మెడిసిన్ నేర్చుకోవాలని లేకపోతే ముఖద్వారం దగ్గర ఆగిపో. మొట్టమొదట ప్రాచీన దేవాలయాలలో ఈ కండిషన్ చాలా స్ట్రిక్ట్ గా ఎందుకు ఉండేది అంటే అక్కడ ఆ విధమైనటువంటి ఎడ్యుకేషన్ ఉండేది. అంతేత దేవాలయాలన్నీ కూడా ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ యొక్క ఫస్ట్ స్టెప్స్. ఆ దేవాలయాలలోంచి నువ్వు గురువు దగ్గరికి వెళ్తావు. చేత దేవాలయాలంటే ఒక అవగాహన వచ్చింది కదా ఇప్పుడు. అంచేత పూర్వకాలంలో కొంతమంది ఈ దేవాలయంలోకి రాకూడదు, కొంతమంది ఈ దేవాలయానికి రావచ్చు అని చెప్తే అది తప్పారైతా? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాని వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశం లేదు. ఈజ్ ఇట్ ఏ ఫ్యాక్ట్ అండ్ ఈజ్ ఇట్ అన్టచబిలిటీ? ఇక్కడ నేను క్యాస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడటం లేదు. ఇప్పుడున్నటువంటి క్యాస్ట్ సిస్టమ్ అంతా పరమ మూర్ఖత్వమైనటువంటి సిస్టమ్ ఏదీ లేదు. ఇంకేంటే బై బర్త్ యు ఆర్ టాకింగ్ అబౌట్ క్యాస్ట్, విచ్ ఈజ్ రాంగ్. గుణకర్మ విభాగశః నువ్వు ఏ క్యాస్ట్కి చెందిన వాడి అని చెప్పవలసింది బికాస్ ఆఫ్ యువర్ క్వాలిటీ, బికాస్ ఆఫ్ యువర్ గుణాలు. ఇప్పుడు గుణాలు ఎక్కడ? నువ్వు మెడికల్ నాలెడ్జ్ ఉంటే యువర్ ఏ డాక్టర్, ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంటే యువర్ ఏ ఇంజనీర్. నీ గుణకర్మ స్వభావాన్ని బట్టి నీకు ఒక లేబుల్ పెడుతున్నాం మనం. ఆ లేబుల్ మీరు గొప్పగా అంటించుకుంటున్నారు. అంటించుకోవటమే కాదు, ఎంటైర్ సొసైటీ యాక్సెప్ట్ ఇట్. నీ గుణకర్మ స్వభావాన్ని యాక్సెప్ట్ చేస్తుంది కదా. అక్కడ ఆ ముఖ ద్వారానికి అంత ప్రామినెన్స్ ఉంది. Then it becomes an education center of divinity. భగవత్ తత్వాన్ని గురించి చెప్పగలిగేటటువంటి కేంద్రాలుగా దేవాలయాలు ఎప్పుడైతే మారుతాయో ఆటోమేటిక్ గా అన్ని ఎడ్యుకేషన్ సెంటర్లో ఉండే లిమిటేషన్స్ అన్ని వచ్చేస్తాయి. ఇక్కడ శివ ఉపాసకులు విష్ణు ఆలయానికి వెళ్లరు, విష్ణు ఆలయానికి వెళ్లేవాళ్ళు శివాలయానికి వెళ్లరు. ఎందుకు వెళ్లరు? వెరీ సింపుల్ కామన్ సెన్స్. ఈఎన్టీ డాక్టర్ దగ్గర నీకు ప్రాబ్లం ఉంటే డెర్మిటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాం మనం. మా జన్మ హక్కు అండి, మేము అందరి దగ్గరికి వెళ్తామంటే పో, నేనేం అనలేను దాన్ని. అంచేత ఈ క్లాసెస్ ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది కదా. మన బుర్రలో ఉన్నటువంటి ఆ జాడ్యాలన్నీ పోవాలి. క్యాస్ట్ సిస్టమ్ మస్ట్ గో. బట్ దేవత అనేటటువంటిది ప్రాకృతిక శక్తుల విజ్ఞాన కేంద్రములు అని మనకి అర్థం అవ్వాలి. అక్కడ డివినిటీ అనేటటువంటి హేజీ థింగ్ గురించి మనం మాట్లాడటంలే, ప్రకృతిలో ఉన్నటువంటి శక్తుల గురించి మాట్లాడుతున్నాం. దేవాలయంలో ప్రకృతిలో ఉన్నటువంటి 5 శక్తుల్ని ఉపయోగించుకుంటాం మనం. పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇన్నర్ డోర్ ఆస్పిరెంట్స్ సాధారణంగా పైనుంచి ముఖ ద్వారం నుంచి చూసిపోతూ ఉంటారు. జూన్ జూలై అది వస్తే కొంతమంది లోపలికి వెళ్ళి ఏదో కాగితం పట్టుకుని వస్తూ ఉంటారు. ఏంటా కాగితాలు జూన్ జూలైలో? ఏం కాగితాలు పట్టుకొస్తారు? దాని ఫీజు ఏదో 20 రూపాయలు, 80 రూపాయలు, ఇప్పుడు 100 రూపాయలు కూడా తీసుకురమో. ఏంటా కాగితాలు? అప్లికేషన్ ఫామ్. అంటే వెన్ యూ వాంట్ టు అప్లై టు దట్ కాలేజ్, నువ్వు మొట్టమొదటి ఏం చేసుకోవాలి? అప్లై చేసుకోవాలి. ఇన్నర్ డోర్ లోపలికి వెళ్ళి ఆఫీస్ అని ఉంటుంది అక్కడేదో, ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆ పేమెంట్ చేసుకుని ప్రాస్పెక్టస్ అప్లికేషన్ ఫామ్స్ అవంతా తీసుకుని బయటకు వస్తూ ఉంటారు. వాళ్ళెవరు ఇన్నర్ డోర్ దగ్గర ఆగిపోతారు, ఆఫీసులోకి వెళ్తారు వస్తారు, కానీ ముఖద్వారాన్ని దాటుతారు. అంటే వాళ్ళు ఎవరు? ఆస్పిరెంట్స్, ఔత్సాహికులు. మేము ఆ సబ్జెక్ట్ నేర్చుకుంటాము అనేటటువంటి ఉత్సాహం చూపిస్తున్న వాళ్ళు. ఇదంతా దేని గురించి మాట్లాడుకుంటున్నాం మనం? ఎట్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్. ఇప్పుడు విద్యాలయంలో ఈ ఔత్సాహికుడు చివరి ఎవరి దగ్గరికి వెళ్తాడు? టీచర్ దగ్గరికి వెళ్తాడు, గురువు దగ్గరే కూర్చుంటాడు కాలేజీలో. ఇక్కడ దేవాలయంలో కూడా వాడు గురువు దగ్గరే కూర్చుంటాడు, కానీ గురువు దగ్గరికి వెళ్లే ముందు ఈ ప్రాసెసెస్ అంతా జరగాలి. జరుగుతున్నాయా ఈ ప్రాసెస్? వీడు చాలా గొప్పగా చెప్పేస్తాడు, నేను ఫలానా గురువు శిష్యుడిని. ఒకటి చెప్పాడు, నాకు చాలా బాగా తెలుసు అండి ఇందిరాగాంధీ, అసలు ఇందిరాగాంధీ అంటే ఏంటో నాకు అంతా తెలుసు, ఐ నో హెర్ కంప్లీట్లీ అన్నాడు. వీడికి ఏదో ప్రాబ్లం వచ్చింది. మరి నీకు ఇందిరాగాంధీ తెలుసు అన్నావు కదయ్యా, పద వెళ్దాం అన్నాడు. నాకు ఇందిరాగాంధీ తెలుసు అన్నాను, కానీ ఇందిరాగాంధీకి నేను తెలుసు అని అనలేదే. మన గురువు శిష్య సంబంధాలు అలా ఉంటాయి. మీరు చెప్పేస్తారు, ఫలానా వాడు నా గురువు, మాస్టర్ కేఎస్ గురువు దగ్గరికి వెళ్ళిపోవాలి, మాస్టర్ మౌర్య దగ్గరికి వెళ్ళిపోవాలి.
ఔత్సాహికుడివి, ఓకే నువ్వు ఆ ఇంట్రెస్ట్ చూపించు, ఆ ఉత్సాహాన్ని చూపించు, ఆయన కాళ్ళ దగ్గర విద్య నేర్చుకుంటాను అని. ఆయన పర్మిషన్ ఇచ్చాడా లేదా? నన్ను చాలా మంది అడుగుతారు, మాస్టర్ మరి మాకు ఎలా తెలుస్తుంది ఆయన పర్మిషన్ ఇచ్చాడా లేదా అని. వెరీ బిగ్ ప్రాబ్లం. ఆయన పర్మిషన్ ఇచ్చాక కూడా నీకు తెలియకపోతే ఇంకా నీకు ఎవరు చెప్పగలరు? మా తాతగారు ఒక సంఘటన చెప్తా ఉండేవారు. మొదటిసారి పురుషుకి అమ్మాయి ఇంటికి వచ్చింది. అమ్మాయి ఇంటికి వచ్చాక వాళ్ళందరూ ఏదో ఇలా అవుతుంది అలా అవుతుంది భయపెడుతున్నారు. అని చెప్పి ఈ అమ్మాయి రోజు ఏమనేది అంటే వాళ్ళ అమ్మతో, అమ్మ నిప్పులు వస్తే నన్ను లేపు, అంటే చిచ్చి తల్లి నిప్పులు వస్తే నేనేమీ లేపక్కర్లేదు. అలాగా గురువు నిన్ను ఎన్నుకున్నాక నీ జీవితంలో వచ్చేటటువంటి ఆ వైలెంట్ ట్రాన్స్ఫర్మేషన్, మామూలు మార్పులు రావు, ప్రపంచం అంతా గుర్తించగలిగేటటువంటి మార్పులు వస్తాయి గురువు నిన్ను యాక్సెప్ట్ చేశాక. అంచేత నన్ను అడగొద్దు దయచేసి, ఎవరు ఏమండి మాస్టర్ నన్ను ఫలానా వాళ్ళ శిష్యుని వాళ్ళు నాకు కలలో కనిపించి ఇలా చేయమని చెప్పారు, చేసేదా వద్దా? నాకే అభ్యంతరండి ఆ క్వశ్చన్లో. కానీ నాకు జాలి ఎక్కడ ఇస్తుంది అంటే, నీకు నీ గురువు కనిపించి చెప్పాక యు ఆర్ ఆస్కింగ్ సంబడి ఎల్స్ వెదర్ టు డూ ఇట్ ఆర్ నాట్. పాపం ఆ గురువు యొక్క పరిస్థితి మీద జాలి. ఇంకేంటే వన్స్ ద గురువు సే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వరజ, గురువు చాలా ఈజీగా అనిస్తాడు అన్నమాట. శిష్యుడితో వస్తుంది బాధ. కరిష్యే వచనం తవా నోట్తో అంటాడంతే. అర్జునుడే పెద్ద లెక్చర్ ఇచ్చాడు కృష్ణుడికి, నేను ఇందుకు చెయ్యను, గురువు చెప్పింది మహాభారత యుద్ధం కోసమే కదా, మహాభారతం అంతా పాపం వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చుకున్నది. అంతేతే ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనేటటువంటి బుక్ లో అన్ని వినటానికి సుఖంగా ఉండవు. శిష్యుల యొక్క ఈ లక్షణం పోవాలి. అంటే ఏంటి, వాళ్ళు ఔత్సాహికుల దగ్గర నుంచి ఆస్పిరెంట్స్ దగ్గర నుంచి డిసైపుల్స్ గా మారాలి, శిష్యులుగా మారాలి. అప్పుడు కానీ ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ మీకు ఉపయోగపడదు. అంచేత దేవాలయం యొక్క ముఖద్వారం దగ్గర ఆగిపోతారా? దేవాలయం దగ్గర ఇన్నర్ డోర్ అంటే ఏంటి, అప్లికేషన్ తీసుకున్నారు, మీరు ఫిలప్ చేశారు, మీరు ఇచ్చారు, నో ఇంటర్వ్యూ కాల్, ఇంకా మళ్ళా ఇన్నర్ డోర్ దాటి మీరు లోపలికి వెళ్ళారు. కానీ ఇంకా లోపలికి వెళ్ళేటటువంటి ఔత్సాహికులు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఐదు రకాలైనటువంటి వ్యక్తులు ఈనాడు ప్రపంచాన్ని తమ గుప్పెట్టులో పెట్టుకుని ఉన్నారు. మొట్టమొదట ఈ ఔత్సాహికులు, పొలిటీషియన్స్. ఈ ఔత్సాహికులు ఎవరు? దేవాలయ ప్రవేశ ద్వారంలో లోపలికి వెళ్దాము అని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులలో ఐదు రకాలైనటువంటి ఒక క్వాలిటీ పొలిటీషియన్స్. ఈ పొలిటీషియన్స్ అవదలుచుకున్న వాళ్ళందరికీ మూలాధార చక్రము చాలా జాగ్రత్తమై ఉండాలి. లేకపోతే వాళ్ళు సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ అయ్యారు అంటే వాళ్ళ మూలాధార చక్రము యాక్టివ్గా ఉన్నది. బై ఛాన్స్ ఎలక్షన్స్ లో కానీ ఎక్కడా కానీ వాళ్ళు ఓడిపోయారు అంటే బికాస్ ఆఫ్ సంథింగ్ వాళ్ళ మూలాధార చక్రము ఆ పర్టికులర్ ఎలక్షన్ టైంలో క్లోజ్ అయిపోయింది అని అర్థం. అందువల్ల ఈ విజ్ఞానాన్ని ప్రపంచానికి అందజేయడం చాలా ప్రమాదం అని ఋషులు ఇంతవరకు అందజేయలేదు. కానీ నా ధైర్యం ఏంటి అంటే, తెలిసినా చాలా మంది ఆచరించారు. 3 లీటర్లు నిండు తాగి ఆసన ప్రాణాయామాలు వేసుకుంటే రోగాలు పోతాయి. మేము చెయ్యం. మీ యొక్క మానవ జాతి యొక్క ఆ వీక్నెస్ మీద ఆధారపడి రివీల్ చేస్తున్నారు ఋషులు ఇదంతా కూడా. ఇంకేంటి, ఇది రివీల్ చేయకపోతే దీన్ని అర్థం చేసుకునేటటువంటి వ్యక్తులు కూడా ఇంకా లభించారు మానవ జాతికి. అంచేత మనం రెండు రకాలైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. ముందు ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్కి వెళ్ళటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. రెండవది చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, ఈ చక్రాల గురించి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉండి ఆ చక్రాలే మన జీవితాన్ని శాసిస్తున్నాయి అని అర్థం అవ్వాలి మనకి. అంచేత ఆల్ పొలిటీషియన్స్ ఆర్ కంట్రోల్డ్ బై మూలాధార చక్ర. ఈ ప్రానిక్ ఫీలర్స్ స్కాన్ చేయగలిగే వాళ్ళు జాగ్రత్తగా దీన్ని గమనించుకుని ఈ పొలిటికల్ లీడర్స్ ని మీరు స్కాన్ చేయండి. వాళ్ళ పెర్మిషన్ కూడా మీరు అడగక్కర్లేదు కదా. ఏ ఎంఆర్ఐయో ఏదో తీయాలంటే వాళ్ళని పడుకోబెట్టి అందులో తోసి చెయ్యాలి. ఈ స్కాన్ చేయడానికి మీరేం చేయక్కర్లే. ప్రాణిక ఫీలర్స్ కి తెలుస్తుంది కనుక. నేను చెప్పిన ఈ పాయింట్ మీరు కనుక డే టు డే యాక్టివిటీస్ లో చూసుకుంటే మీకు తెలుస్తుంది ఆ పర్టికులర్ పొలిటీషియన్ యొక్క పొలిటికల్ లైఫే అంతలో ఉన్నదు. చాలా మందికి మూలాధార చక్రం ఏమంటారు సింక్ అవటం మొదలెడితే సూయిసైడ్ టెండెన్సీస్ డెవలప్ అవుతాయి. అంటే ఆత్మహత్య చేసుకునే లక్షణం కాదు, వాళ్ళు చేసేటటువంటి పనులు ఆత్మహత్య సదృశ్యంగా ఉంటాయి. దే టేక్ రాంగ్ స్టెప్స్. భావం అర్థమైంది కదా? ఇది ప్రాణిక్ హీలర్స్ కి హింటే. మీరు స్కానింగ్ చేయగలరు కనుక చక్రాల్ని, మూలాధార చక్రం యాక్టివ్ గా ఉన్న పిల్లవాడు ఎవడైనా కనిపిస్తే రైట్ పుష్టిం ఇంటి ద పొలిటికల్ సైడ్, హీ విల్ బికమ్ సక్సెస్ఫుల్. నెక్స్ట్ 5 అనే సంఖ్యను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను. వీళ్ళు యాస్పిరెంట్స్, ఔత్సాహికులే వీళ్ళు గురువు శిష్యులు కారు. బట్ వాళ్ళకి గురువు యొక్క శిష్యత్వం లభించటం చాలా తేలిక. అంచేత పేపర్లోనూ వాటిలోనూ మనం చూస్తాం పొలిటీషియన్స్, చీఫ్ మినిస్టర్స్ వాళ్ళు అయితే బాబా దగ్గరికి ఈజీగా వెళ్ళిపోతారు, కామన్ మ్యాన్ వెళ్ళలేదు. కారణం ఇప్పుడు అర్థమైందా? హీ డిజర్వ్స్ ఇట్ బెటర్ దెన్ అస్. నెక్స్ట్ ఇంకా ఎవరు వెళ్ళగలరు బాబాల దగ్గరికి? ఎంత సీట్ అదే మాస్టరే బిజినెస్ పీపుల్. ఉపాధిష్టాన చక్రము చాలా యాక్టివ్ గా ఉంటుంది వాళ్ళకి. నెక్స్ట్ సైంటిస్ట్. చాలా ఈజీగా సైంటిస్ట్ బాబా దగ్గరికి వెళ్ళవచ్చు. ఎందుకంటే వాళ్ళు అగ్నిని ఉపయోగించుకుంటారు, మణిపూరక చక్రం ఉపయోగించుకుంటారు. కానీ వాళ్ళ అదృష్టం ఏంటంటే దే డోంట్ బిలీవ్ ఇన్ బాబాస్. ఆర్ దే సే సో? ఎందుకంటే మెనీ సైంటిస్ట్ బిలీవ్ ఇన్ బాబాస్. 80 ఇయర్స్ బతికాడు న్యూటన్. లాస్ట్ 40 ఇయర్స్ బైబిల్ మీద రీసెర్చ్ చేశాడు అతను. చాలా అద్భుతమైనటువంటి గ్రంథాలు రాశాడు. బట్ ద సైంటిస్ట్ డోంట్ అలౌ ఇట్ టు బి పబ్లిష్. ఎందుకంటే దే థింక్ హీ హాస్ బికమ్ ఏమంటారు ముసలివాడు అయిపోతే చాదస్సు వచ్చేసింది పాపం న్యూటన్ కి. బైబిల్ కి, ఎర్త్ క్వేక్స్ కి అద్భుతమైనటువంటి రిలేషన్ ఆయన కనిపెట్టలేదు. పుస్తకంలో చదివాను, నేను చెప్పలేను. ఈ ఎర్త్ క్వేక్స్ కి, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విశేషమైనటువంటి సెంటెన్సెస్ కి లింక్ పెట్టి ఈ కుడ్ ప్రిడిక్ట్ హౌ ఇట్ కమ్స్. ఇట్ గేవ్ ఎ లా అబౌట్ ఇట్. మరి ఐ డోంట్ నో వెదర్ నౌ ఇట్ ఇస్ అవైలబుల్ అన్న పుస్తకాల్లో రాశారు. అంటే ఎందుకు చెప్తున్నాను, మూడో రకమైనటువంటి వ్యక్తులు సైంటిస్ట్, పొలిటీషియన్, మూలాధార చక్రం, బిజినెస్ పీపుల్, స్వాధిష్టాన చక్రం, సైంటిస్ట్, మణిపూరక చక్రం, యాక్టర్స్. ఇప్పుడు ప్రపంచాన్ని యాక్టర్స్ శాసిస్తున్నారు. మీరు చాలా తమాషాగా చూడండి, ద రివర్సల్. యాక్టర్స్ బికమింగ్ పొలిటీషియన్స్ అండ్ పొలిటీషియన్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ యాక్టర్స్. అందులో డౌట్ లేదు మనకి. అండ్ ఇన్ ఏ న్యాచురల్ ఏరినా, సెల్యులాయిడ్ మీద కాదు, ఆల్ పొలిటీషియన్స్ ఆర్ వెరీ క్యాపబుల్ యాక్టర్స్. కాకపోతే అసలు దే కాంట్ బికమ్ పొలిటీషియన్స్. కానీ యాక్టర్స్ హ్యావ్ టు బికమ్ పొలిటీషియన్స్. బట్ పొలిటీషియన్స్ ఆర్ ఆల్ యాక్టర్స్. ఈ లింక్ అర్థమైంది కదా? అంచేత యాక్టర్స్ అనాహత చక్రానికి సంబంధించినటువంటి, అంటే అనాహత చక్రం యాక్టివ్ గా ఉన్నవాడు మంచి యాక్టర్ అవుతాడు. దట్ ఈస్ వై వాడి హృదయ స్పందనలు మనకి స్పందింపజేసి మన కళ్ళ మట నీళ్లు తాగలుగుతాడు. దట్ ఈస్ ద లింక్ ఆఫ్ ద హార్ట్. ఇంకా అక్కడ కామన్ సెన్స్ అది పనిచేయదు. సినిమా చూస్తున్నాం కదా, ఒరే అదేం లేదురా అన్న కళ్ళ మట నీళ్లు వచ్చేస్తాయి. అంటున్నవాడికి వస్తాయి తమాషా అది. ఏంటి అక్కడ జరుగుతుంది? ద హార్ట్ ఈజ్ వైబ్రేటింగ్. ఈ సినిమా అనేటటువంటి కాన్సెప్ట్ రావటము, థియోసాఫికల్ సొసైటీ ఉన్నటువంటి మాస్టర్ కేహెచ్ ఎస్పెషల్లీ ద బ్లూ లార్డ్జ్ అని చెప్పి యాక్టర్స్ అందరికీ కూడా ఒక స్పెషల్ మెడిటేషన్ టెక్నిక్ డెవలప్ చేశారు. అన్ఫార్చునేట్లీ యాజ్ యూజువల్ అది కూడా ఎక్కడో మూల పడిపోయింది. ద ఇనిషియేట్ అనేటటువంటి పుస్తకంతో, ద ఇనిషియేట్ ఇన్ ద డార్క్ సైకిల్ అని ఒక బుక్ ఉంది. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ ఇన్ ప్రింట్ ఆర్ నాట్, ఇక్కడ ఉందేమో చూడండి. అందులో ఉన్న ఈ విషయాలంతా కూడా అనాహత చక్రం గురించి చెప్తుందండి. వేర్ యువర్ హార్ట్ రియాక్ట్ విత్ అదర్ మ్యాన్స్ హార్ట్. అనాహత చక్రం తర్వాత విసిద్ధ చక్రం, థ్రోట్. మనం అందరము దాన్ని ఉపయోగించుకుంటున్నాం, కన్వీయన్స్ ఆఫ్ నాలెడ్జ్. అంచేత ఈ 5 రకాలైనటువంటి వ్యక్తులు, ద పొలిటీషియన్స్, ద బిజినెస్ పీపుల్, ద సైంటిస్ట్, ద యాక్టర్స్ అండ్ ద టీచర్స్, వీళ్ళందరూ కూడా గురువు యొక్క అనుగ్రహాన్ని చాలా ఈజీగా పొందగలుగుతారు. అంచేత మీరు గురువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే యూ షుడ్ బికమ్ వన్ ఆఫ్ ది ఆర్
యూ షుడ్ ప్లే ఎ పార్ట్ ఇన్ వన్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్. దీస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే అర్థమైంది కదా. చాణక్యుడు చంద్రగుప్తుడిని అలా గుర్తించాడు, చిన్న కుర్రవాడు చంద్రగుప్తుడు, అండ్ హీ హాజ్ ఏ వెరీ గ్రేట్ టార్గెట్. అంతేతే 25 ఏళ్ళు చంద్రగుప్తుడిని మౌల్డ్ చేసుకోవటానికి టైం పట్టింది ఆయనకి. మనమేమో గురు చరణాల దగ్గరికి వెళ్ళి నేను 2 రోజులు అయిందండి నాకేమొచ్చింది అని అడుగుతాం. నేను 2 రోజుల్లో జరిగేటటువంటి ప్రక్రియ కాదు, కానీ ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఎవల్యూషన్ స్టేజ్లో గురువులు ఇచ్చేటటువంటి గ్యారంటీ ఏంటంటే, మీరు అవగాహనతో 5 సంవత్సరాలు కృషి చేస్తే పెద్ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ మీకు అర్థమైపోతుంది. 5 ఇయర్స్ ఇస్ ఎనఫ్ బట్ ఇట్ అండర్స్టాండింగ్. అందుకు ఈ పుస్తకాన్ని కేవలము ఈ లెక్చర్గా విని ఊరుకోకండి, యూ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. ఇందులో చాలా మంది వ్యక్తుల్ని గురువులు మీకు తెలియకముందే అనేక జన్మల కిందటే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు అన్నది ఒక పాస్టులేట్గా మీరు ఒప్పేసుకోండి. థియోసాఫికల్ సొసైటీయే కాదు, ఆల్ రిలీజియస్ ఆస్పెక్ట్స్లో ఈ కండిషన్ని టేక్ ఇట్ యాజ్ ఏ వెరీ నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్. మన మ్యాథమెటికల్ లాంగ్వేజ్ వాడాలంటే దట్ యు రీచ్ ఏ మాస్టర్ ఈజ్ నాట్ యువర్ డిసిషన్. నువ్వు ఆ మాస్టర్ గురించి వినక ముందే ఆ మాస్టర్ నీతో కావలసినటువంటి ఫిజికల్ మీటింగ్, కల్మినేషన్ ఆఫ్ ద మీటింగ్ విత్ ద మాస్టర్ ఫిజికల్లీ ఈజ్ అరేంజ్డ్ బై హిమ్ ఫ్రమ్ మెనీ బర్త్స్ పాస్ట్ వెన్ ఈవెన్ యూ డోంట్ నో దట్ ఏ మాస్టర్ ఎగ్జిస్ట్. నెక్స్ట్, ఈ దేవాలయంలో ఇన్నర్ పరిక్రమా పదము బాహ్య పరిక్రమా పదము అని 2 పదాలు ఉంటాయి. ఇన్నర్ దాంట్లోకి వచ్చేసరికి ఈ 5 గురుల్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇంకా వాడి చక్ర యాక్టివిటీకి వాడు స్పందించడు, గురువు యొక్క చక్రానికి స్పందిస్తాడు. ఎలా స్పందిస్తాడు? టీచింగ్ జరుగుతుంది. కాలేజీలో నేను చెప్పిన ఎగ్జాంపుల్ అర్థమైంది కదా, ముఖద్వారము ఈజ్ ద మెయిన్ డోర్ ఆఫ్ ద కాలేజ్, ఎడ్యుకేషనల్ కాలేజ్. ఇన్నర్ డోర్ ఇస్ ద ఆఫీస్. అప్లికేషన్స్ అన్ని తీసుకున్నావు, తీసుకున్న తర్వాత యూ హ్యావ్ డిసైడెడ్ టు జాయిన్ ఇట్ అండ్ యూ హ్యావ్ గాట్ ఇట్ సీట్ ఇన్ ఇట్. సీట్ రాగానే ప్రతిరోజు నువ్వు పరిక్రమలు చేయాలి కాలేజీకి. సీట్ వచ్చాక నేను కాలేజీలోనే ఉండిపోతాను అనవు కదా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ రెసిడెన్షియల్ కాలేజ్ యూ హ్యావ్ టు వాక్ ఫ్రమ్ వేర్ యూ స్లీప్ అండ్ వేర్ యూ రీడ్. దాన్నే సాయి సావిడి ద్వారకామాయి అన్నాడు. ఇంచేత ఈ యాత్ర అంతర్గతంగా జరగాలి, ఇంకా బహిర్గతంగా జరుగుతున్నది కాలేజీలో. అక్కడ రెసిడెన్షియల్ కాలేజీలో మీకు సీట్ వచ్చింది, సీట్ వచ్చాక యూ హ్యావ్ బికమ్ ఏ డిసైపుల్. డిసైపుల్ అయ్యాక ఏం చేయాలి? ఇంకా అన్ని దేవాలయాల చుట్టూ తిరగవు. బాహ్య పరిక్రమా కదా లేదు, ఔటర్ పరిక్రమా పదము లేదు. ఏమై క్లియర్? ఇంకేం చేస్తారు మీరు? కాలేజీ లోపల తిరగటం మొదలు పెడతారు. ఎప్పుడు? ప్రతిరోజు ఆ కాలేజీకి వెళ్తూ ఉంటారు, మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు, మళ్ళీ వెళ్తూ ఉంటారు, మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళెవరు? డిసైపుల్స్. ఈ డిసైపుల్స్ అందరికీ కూడా వాళ్ళ గురువుతో పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? వీడు ఏదో ఆ సెక్షన్లో ఉంటాడు, అక్కడ ఉన్నటువంటి టీచర్తో వాడికి వీడికి డైరెక్ట్ పర్సనల్ రిలేషన్షిప్ ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఇదే స్టెప్స్ జరుగుతాయి. ఖచ్చితంగా మీరు మీ గురువు యొక్క డైరెక్ట్ రిలేషన్షిప్స్లోకి వెళ్తారు. సాయి చరిత్ర అందుకు నేను చదవమంటాను. నేను ఇట్ ఇస్ ఎ వండర్ఫుల్ హిస్టరీ. కావిడి, ద్వారకామాయి ఈ పదాలు. దాని తర్వాత ఏం చెప్తాడు? మీ అంతటి మీరు రాలేదు, నేను పిలిస్తే వచ్చారు. యు డోంట్ నో. ఆ పిలుపు ఏదైనా కావచ్చు, రోగం కావచ్చు, సమస్య కావచ్చు, లేకపోతే ఆయన గొప్పతనం విని వెళ్ళొచ్చు, అది ఏదో కారణం అవచ్చు. కానీ మీరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళటానికి కారణం ఏమిటి అంటే మీరు కాదు అన్నది మీరు అర్థం చేసుకోగలిగితే ఆ గురువుతో మీకు ఉన్నటువంటి లింక్ని మీరు ఉపయోగించుకోగలుగుతారు. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే మీరు వెళ్తున్నారని, అది టర్న్ అబౌట్ అవ్వాలి. నో గురు కెన్ బి కాంటాక్టెడ్ వితౌట్ ఏ ప్రైమర్ ప్రీవియస్ పెర్మిషన్ ఫ్రమ్ ద గురు. అపాయింట్మెంట్ ఉండాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన అపాయింట్మెంట్ లేనిదే లేదు కదా. అంచేత నువ్వేదో గబుక్కున ఆ రోజు వచ్చేసి ముందు వెళ్ళిపోతే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? ముందేం వెళ్ళిపోలే, అపాయింట్మెంటే 5 రోజుల ముందు ఫిక్స్ చేసుకున్నవాడు. ఆ టైంకి వస్తే ఏం జరుగుతుంది? పక్క వాళ్ళని పక్కన పెట్టేసి వాడు వెళ్ళిపోతాడు. ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ గురుహుడ్ ఆల్సో. ఏ గురువుని మీరు ఎప్పుడు ఫిజికల్ గా చూడగలిగినా, గణపతి సత్యనారాయణ స్వామిని మేము క్యాజువల్ గా చూసాం అనుకుంటారు. ఆయన నాదప్రసార ఇది జరుగుతున్నప్పుడు కొన్ని లక్షల మంది చూశారు కనుక, మేము వెళ్ళాము కనుక మా ఇచ్ఛతో వెళ్ళాము అనుకునేటటువంటిది మీరు మర్చిపోగలిగితే ఖచ్చితంగా మీరు పదంలో ఎక్కేసినట్టు. మీరు ఏ కాలేజీలో అయినా, ఏ స్కూల్లో అయినా, ఏ నర్సరీ స్కూల్లో అయినా వితౌట్ ప్రయర్ పర్మిషన్ యూ కెనాట్ గో టు ద స్కూల్ రూమ్ కాదా? దానికి పేమెంట్ ఇచ్చుకుని ఉండాలి మీరు, దాన్నే దక్షిణ అంటాం. దాన్ని తగిన పాత్రత ఉండాలి. కాదండి నేను డబ్బు ఇవ్వగలను అంటే ఇంజనీరింగ్ లో సీట్ ఇవ్వడు కదా. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ ఎలిజిబిలిటీ. అంచేత క్యాజువల్ గా మీరు అలా వెళ్ళిపోతూ ఉన్నటువంటి గురువుని చూసినా, ఇట్ ఈజ్ ఎ లింక్ ఫోర్స్డ్ బై ద గురు. దీనికి గ్యారంటీ ఏంటి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే జిడ్డు కృష్ణమూర్తి. 48 జిడ్డు కృష్ణమూర్తి గారి పేరు విన్నది జేకే అని పిలుస్తారు చాలా మంది. పూర్తి పేరు చాలా మంది థియోసాఫికల్ సొసైటీలో తెలియదు. ఆల్సియోన్ అని బుక్ రాసిన ఆయనే, ఆయనే రాశాడు ఈ బుక్. ఆయనకి జన్మ పరంపర గురించి వివరణ ఇస్తున్నప్పుడు ప్రతి జన్మలోనూ వేరు వేరు పేర్లు ఉంటాయి. అంచేత కామన్ పేరు ఒకటి పెట్టాలని ఆల్సియోన్ అని పెట్టారు. 48 జన్మల కిందట ఒక పశువుల కాపరిగా 2 కిలోమీటర్ల దూరం నుంచి బుద్ధుడు స్పీచ్ ఇస్తూ ఉంటే పాటలీపుత్ర, ఇప్పుడు పాట్నాలో, ఆ చిన్న పిల్లవాడు చూశాడంతే. వాడికి తెలియదు ఆయన బుద్ధుడని, ఆయన చాలా గొప్పవాడని. ఆయన పశువుల కాపరి, అక్కడ పశువుల్ని తీసుకెళ్తున్నాడు. ఆ బుద్ధుడు అక్కడ ఉన్నాడు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో చూశాడు. బట్ హీ రెస్పాండెడ్ టు ఇట్. 48 బర్త్స్ లో హీ బికేమ్ ఎల్సియన్. ఇప్పుడు ఋషులు ముఖ్యంగా హిమాలయాలలో ఉండేటటువంటి గురు పరంపర మీకు ఇస్తున్నటువంటి గ్యారంటీ ఏంటంటే మీరు 5 ఏళ్లలో బుద్ధత్వాన్ని పొందవచ్చు. మరి అంత పెద్ద ఆఫర్ ఇచ్చినా కూడా మనం స్పందించటం లేదు అనేది చాలా విచిత్రమైనటువంటి, బాధాకరమైనటువంటి విషయం. ఆ స్పందనకి అనుగుణ్యమైనటువంటి వాతావరణం ఏర్పరచుకోవడానికి ఈ బుక్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ బుక్ మీ దగ్గరకు వచ్చింది అంటేనే అర్థం ఏంటన్నమాట, యు హ్యావ్ బీన్ సెలెక్టెడ్. మళ్ళా మీరు నన్ను అడగండి మాకు అర్హత ఉందా లేదా అని. అర్హత ఉంది కనుకే ఈ బుక్ మీ చేతిలోకి వస్తుంది. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎవడి చేతిలో యాక్సిడెంటల్ గానో ఇన్సిడెంటల్ గానో ఈ పుస్తకం వాడి చేతిలో పడితే ద గురు హెస్ కమ్. నా జీవితంలో ఈ పుస్తకం ఎలా వచ్చిందో చెప్తాను నేను. కాశీలో నేను MSc చదువుతున్నప్పుడు ఐ వాజ్ స్టేయింగ్ ఇన్ ఏ ఫ్రెండ్స్ హౌస్ యాజ్ ఎ పేయింగ్ గెస్ట్. కానీ ఫ్రెండ్స్ హౌస్ లో పేయింగ్ గెస్ట్ అనే మాటకి అర్థం లేదు. వాడి చెల్లెలు 10th క్లాస్ పరీక్ష రాస్తుంది. ఆ పొలిటికల్ సైన్స్ బుక్ ఏదో కావాలి వాడి చెల్లెలకి. పరీక్ష రోజులు కదా, పరీక్ష రోజుల్లో పిల్లలకి భలే విలువ ఇస్తాం. వాళ్ళు ఏం అడిగినా నువ్వు వెళ్ళొద్దు మేము వెళ్ళేదా. నేను దొరికాను వాళ్ళకి. ఇంకేత రామకృష్ణ నువ్వు వెళ్ళి ఆ బుక్ తీసుకురా, పొలిటికల్ సైన్స్ బుక్. సరే వెళ్ళా. అబౌట్ 2 కిలోమీటర్స్ వెళ్ళాక వాడు పుస్తకం ఇచ్చాడు, తీసుకుని ఆ అమ్మాయికి ఇచ్చాడు. 10th క్లాస్ పుస్తకం తీసి బుక్ కాదండి. మనం కూడా ఇలాంటి పిచ్చి పనులు చేస్తాం. అక్కడే నేను పుస్తకం చూసి ఉంటే ఏమయ్యేదు, ఈ బుక్ కాదని తెలిసిపోయేది కదా, పొలిటికల్ సైన్స్ బుక్ కాదని. అక్కడ ఓపెన్ చేశా బుక్, జీసస్ ద బుక్. పెద్ద సీతారామా, అప్పటి వరకు నాకు థియోసాఫికల్ సొసైటీ ఉందని తెలియదు. కాశీలో ఉంటున్నా, ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ. సరే ఆ బుక్ చదివాను, చిన్న బుక్కే చదివాను నేను. చదివాక ఇదిగో ఇక్కడ ఉన్నా. అంటే ఎందుకని చెప్తున్నాను, గురువు మిమ్మల్ని ఎలా స్పృశిస్తాడు అనేటటువంటిది ఇలా కూడా స్పృశించవచ్చు. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. అంచేత గురువు నీకు బొట్టు కాటిగా పెట్టి నువ్వు డ్రెస్ లో వేసుకురా, ఇదిగో నా కాళ్ళు ఇక్కడ ఉన్నాయి, కాళ్ళు ఇలా పెట్టుకుని పాత్ర తీసుకురా, కాలి మీద నీళ్లు పోయి అండు. నువ్వు తర్వాత పోస్తే ఓకే, తర్వాత గురువుకి జలుబు వస్తుందో ఏమొస్తుందో. దాని తర్వాత నాకు చాలా మంచి మంచి అనుభవాలు ఉన్నాయి. శీతాకాలంలో కాళ్ళు కడుగుతా మాస్టర్ అని సన్ లెట్ నీళ్ళు వస్తారు కాళ్ళ మీద.
వాళ్ళు కోసుకోరు. గురువు అంటే అన్ని భరించలేను. ఎందుకు చెప్తున్నాను, సింపుల్ కామన్ సెన్స్ మనం మర్చిపోతాం. మీకు కావలసినటువంటి సింపుల్ కంఫర్ట్స్ గురువుకు కూడా ఇవ్వాలి అనేటటువంటి లేనటువంటి వ్యక్తి గురువు చెప్పిన మాటల్ని ఎలా గ్రహిస్తాడు అని ఆ యాంగిల్లో చెప్పవస్తున్నాడు. అంచేత ఆ ఇన్నర్ పరిక్రమా కథమలో ఆ డిసైపుల్ ఏం చేస్తాడు, గురువు దగ్గర కూర్చుంటాడు. కూర్చున్నాక ఇంకేం చేయడు, వాడు చేసేదేదో గురువే చేస్తాడు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గురువు దగ్గరికి వచ్చాక దయచేసి ఏమి చెయ్యాలి అని అడగండి. ఆయన చేస్తున్నది భరించండి. ఆయన మిమ్మల్ని స్పెసిఫిక్ గా మీరు ఇలా చెయ్యాలి అని చెప్తే చెయ్యండి, తప్ప మీరు మాత్రము మేమేదో చేసేయగలము అనకండి. ఈవెన్ నేను మెడిసిన్ ఆర్ ఇంజనీరింగ్ ఏం చేస్తాం, మనం గురువు దగ్గరికి వెళ్ళి నోరు ముసు కూర్చుందాం, వాడు చెప్పింది వింటాం, విన్నాక దాన్ని ఆచరించటానికి ట్రై చేస్తాం. నెక్స్ట్, ఇప్పుడు గర్భగుడిలోకి అందరూ వెళ్ళకూడదు అని మన దేవాలయాలలో ఒక సూత్రం ఉన్నది. గర్భగుడిలోకి ఎవరు వెళ్ళాలి? ఎక్కడ ఇనీషియేట్, అదే ఫైవ్ ఇనీషియేషన్. అంతే, ఎవరు పడితే వాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళిపోతాం, ఎవరు పడితే దాన్ని ముట్టేసుకోవటం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ పవర్ ఇన్ ఇట్, అప్పుడు ఈ వేషాలన్నీ కుదురుతాయి. ట్రాంబేకి వెళ్ళిపోయే న్యూక్లియర్ రియాక్టర్ ఉంటే మేమంతా నమ్మండి, ఆల్ ఆర్ ఈక్వల్, వాట్ నాన్ సెన్స్. రేడియో యాక్టివిటీ చదివిన వాళ్ళైనా లోపలికి వెళ్ళాలి, మేము వెళ్తాం, వెళ్ళు ఏమవుతాం, మరి మాకేం అవ్వలేదు కదా. ఏం అవ్వదు. ఎందుకు అవ్వదు అంటే ఎలక్ట్రిసిటీ ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ ఎనర్జీ. కానీ నువ్వు రబ్బర్ గ్లౌజ్ వేసుకుని నువ్వు ఎలక్ట్రిసిటీని ముట్టుకుంటే ఏమవుతుంది, ఇంకా ఎలక్ట్రిసిటీలో పవర్ లేదన్నావు అనుకో, ఇట్ డజంట్ మ్యాటర్, ద పవర్ ఈజ్ దేర్. అంచేత ఈనాడు గర్భాలయంలోకి ప్రవేశిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా జరుగుతున్నటువంటిది ఏంటి అంటే, ఒకటి టెక్నికల్ గా అసలు ఆ గర్భాలయంలో ఆ పవర్ గురించి ఎవడు మాట్లాడటంలే. అంచేత అసలు ఆ గర్భాలయంలో ఆ పవర్ ఉందని నేను అనుకోవటంలే. ఇలాంటివి జరిగాయి చాలా చోట్ల. రామకృష్ణ పరమహంస పూజ చేసినటువంటి ఖాళీ, మిగతా పూజలు పూజ చేసినటువంటి ఖాళీ ఒకటే అంటే నేను నమ్మను, ఆ విగ్రహమే ఉన్నా. ఐఎమ్ రైట్ అబౌట్ ఇట్? రామకృష్ణ పరమహంస పూజ చేస్తున్నప్పుడు ఆ ఖాళీలో చైతన్యం ఉన్నది. ఇప్పుడు అదే కాళికాదేవి విగ్రహం, అదే ప్లేస్, బట్ ద మ్యాన్ హూ ఈజ్ దేర్ డజంట్ నో హౌ టు పాయింట్ అర్థమవుతుంది కదా. అంతేత ఆ శక్తి ఉన్నటువంటి వాళ్ళని ఇనిషియేట్స్, దీక్షితులు అంటాం. ఈ దీక్షకి గురు శిష్య సంబంధానికి రిలేషన్ లేదు. దీక్షితులు అనేటటువంటి వాళ్ళు ఇన్నర్ గవర్నమెంట్ లో పాత్ర వహిస్తున్నటువంటి వాళ్ళు. ఆల్ ది స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు వచ్చినటువంటి వాటిల్లో కొన్ని డైరెక్ట్ గా ఈ ఇనిషియేట్స్ తయారు చేయడానికి కావలసినటువంటి సాధనలు చెప్తున్నాయి. అంటే యూ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ ద ఇన్నర్ గవర్నమెంట్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ అనేటటువంటి మాట ఆ ఇన్నర్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నటువంటి దీక్షితులు వీళ్ళు అని గుర్తుంచుకోండి. ఏమేమి షిర్డి సాయి ఆర్ శ్రీరామ్ శర్మ ఆచార్య ఆర్ ఎనీ వన్ ఫిజికల్ ప్లేన్ లో ఉన్నటువంటి గురువు థర్డ్ ఇనిషియేషన్ దాటినటువంటి వాడు కాడు అని గుర్తుంచుకోండి. ఇంకంటే ఫోర్త్ ఇనిషియేషన్ అయినటువంటి వాడు థర్డ్ ప్లేన్కి రాడు, కిందకి దిగడు ఇంకా. అంటే హై స్కూల్ లెవెల్ టీచరు ఇంటర్మీడియట్ లెవెల్కి వెళ్ళడు, ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నటువంటి జూనియర్ లెక్చరర్ హై స్కూల్ టీచర్గా రాడు. ఇది ఒప్పుకుంటున్నారు కదా? ఇన్నర్ గవర్నమెంట్లో కూడా అదే జరుగుతున్నది. ఫిలాసఫికల్ సొసైటీ లహరీ మహాశయ యోగదా సత్సంగ్ సొసైటీ పేరు విన్నారా మీరు? ఇది రామకృష్ణ మిషన్ అండ్ మచ్ శ్రీ అరబిందో సొసైటీ, రమణ మహర్షి, దిల్లేరుమూడి అమ్మ, శ్రీరామ్ శర్మ ఆచార్య, సిద్ధి సాయి అండ్ సత్య సాయి, వీళ్ళందరూ కూడా మనుష్యులని క్యాంపస్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ క్యాంపస్ ఇంటర్వ్యూ అంటే ఇంకా వాళ్ళు చదువుతున్నారు. అలాగే ఈ సిద్ధి సాయి ఆర్గనైజేషన్ కానీ, శ్రీశాస్త్ర సొసైటీ ఆర్గనైజేషన్ కానీ, ఇవన్నీ కూడా క్యాంపస్ ఇంటర్వ్యూ చేస్తున్నాయి మిమ్మల్ని.
ఇంతకీ మీరు క్యాంపస్ ఇంటర్వ్యూకి వచ్చారా లేదా?
అది ఒప్పుకుంటున్నారా? దిస్ ఇస్ ఎ క్యాంపస్ ఇంటర్వ్యూ.
ఈ క్యాంపస్ ఇంటర్వ్యూలో మీరు ఈ గర్భగుడి హోలీ ఆఫ్ హోలీస్ లో పాత్ర వహించదలుచుకుంటే మీరు 5 ఇనిషియేషన్స్ తీసుకోవాలి. బుద్ధుడు 3rd ఇనిషియేషన్ తీసుకోవటానికి క్రైస్ట్ వచ్చి తను ఆ 3 రోజుల పాటు శరీరాన్ని వదిలిపెట్టి మళ్లీ పునరుద్ధానం జరిగేటటువంటి టైం వరకు హి వెయిటెడ్ టు టేక్ ది ఇనిషియేషన్ టుగెదర్. మరి ఆ మాటకి అర్థం చేసుకోండి, ఆ ఇనిషియేషన్స్ కి ఒక్కొక్కళ్ళు ఎంతెంత కాలం వెయిట్ చేయాల్సి వచ్చిందో, కానీ మీకు 5 సంవత్సరాలు చాలు. ఇఫ్ యు ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ ఇట్, మనం ఈ 3 పుస్తకాలు ఫినిష్ చేసేస్తే 3rd ఇనిషియేషన్ వరకు మనంతట మనం కలిసి వెళ్ళిపోగలం. 4th and 5th ఇనిషియేషన్స్ మాత్రం ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తీసుకోవాల్సిందే. 1st, 2nd, 3rd ఇనిషియేషన్స్ వ్యక్తిగతముగా తీసుకోలేరు. ఇట్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఏ గ్రూప్. అందువల్ల మిమ్మల్ని నేను అంతగా ఇన్సిస్ట్ చేస్తాను, ఖచ్చితంగా మీరు టుగెదర్ గా ఏదో ఒక సంస్థలో యాక్టివ్ అవ్వండి. నెక్స్ట్ స్లైడ్. ఇది ఇందాక నేను సాయి గురించి చెప్పిందే, ఇట్ ట్రూత్ టు బి రిమెంబర్డ్. ఫ్రమ్ ద డే 1, అల్సియన్ కి డే 1 ఎప్పుడు స్టార్ట్ అయింది? బుద్ధుణ్ణి 48 జన్మల కిందట 2 మైళ్ళ దూరం నుంచి చూస్తే స్టార్ట్ అయింది. ఫ్రమ్ ద డే 1 హ్యాస్ అన్ ఇంక్లింగ్ ఆఫ్ ఎ కాల్ టిల్ హీ యాక్చువల్లీ సెట్స్ డెసిసివ్ స్టెప్స్ ఆన్ ద పాత్ హీఈస్ ఆల్వేస్ గైడెడ్ వెదర్ హీఈస్ అవేర్ ఆర్ నాట్. క్లియర్? అంచేత మీరు థియోసాఫికల్ సొసైటీ మెంబర్స్ అవటం, మీరేదో యాక్సిడెంటల్ గా ఎక్కడో బోర్డు చూసి ఎవడో స్నేహితుడు వస్తూ ఉంటే నేను రాన్రా అన్నా వాడు మిమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టడం, ఇవంటా ఏంటి? ఆల్వేస్ గైడెడ్ సైజ్ విజిటింగ్ కార్డ్స్, ఎగ్జాంపుల్ ఫ్రమ్ డివోటీస్ లైఫ్, మీరే కావాల్సినన్ని ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోవచ్చు. ఉదాహరణకి ఇంకొక ఎగ్జాంపుల్, మీరు ఎలాగ తమాషాగా వ్యామన యోగి అతను దీక్ష తీసుకోవాలనే అనుకోలే. ఆ రోజు యాక్సిడెంటల్ గా అక్కడ రాజు వెళ్ళవలసిన చోట ఈయన వెళ్ళాడు. బట్ యూ థింక్ ఇట్ ఈస్ యాక్సిడెంటల్, బట్ ద గురు నోస్ దట్ హీస్ వెయిటింగ్ ఫర్ హిమ్ సిన్స్ మెనీ బర్త్. అందువల్ల ఈనాడు సమావేశమైన మనము, మన ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యేటువంటి వ్యక్తులు కూడా ఆ డివైన్ కాల్కి స్పందించండి. అవకాశం వచ్చింది కానీ మీరు స్పందించలేకపోతే గురువు ఏమీ చేయలేడు. అర్జునుడు లాంటి మహాతపస్విని, క్లోజెస్ట్ ఫ్రెండ్ అని కూడా ఏం చెప్పాడు గురు? ఏదైతే చేసి చదవి చేస్తే చేయమైనా లేకపోతే మానే ఐ కాంట్ ఫోర్స్ యూ. ఇంకేత నో గురు కెన్ ఫోర్స్ యూ టు ఎంటర్ ద పాత్, కానీ వన్స్ యూ ఎంటర్ ద పాత్ అండ్ స్టిక్ టు ఇట్ ద గురు విల్ సీ దట్ యు ఆర్ రియల్లీ స్టిక్డ్ విత్ ఫ్లెవి కాల్. ఇందాక నేను చెప్పింది ద డివైన్ కాల్. ఈనాడు ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఈ ఆర్గనైజేషన్స్ లో జరుగుతాయి కనుక ఈ ఆర్గనైజేషన్స్ మానవ సమాజం మధ్య ఉన్నవి. యాక్చువల్ గా దిస్ ఈజ్ ఓన్లీ ఎ ఫార్ ఈకో ఆఫ్ దట్ విచ్ ఎగ్జిస్ట్ ఎట్ శంబల. అక్కడికి మనం అందరం వెళ్ళటానికి తగిన మానసిక స్థితి లేదు, టైం లేదు, అసలు మీరు వెళ్లరు కూడా. అంతేత వాళ్ళు ఏం చేశారు, మిమ్మల్ని ఇక్కడే ఇంటర్వ్యూ చేయడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పాటు చేశారు. 7 సంస్థలే ఉన్నాయి అని అనుకోవద్దు. ఈ 7 సంస్థలలో ఉన్న సిమిలారిటీ నన్ను మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తుంది. ఈ 7 సంస్థలలో కేవలం వర్డింగ్స్ మారుతున్నాయి తప్ప చెప్పబడుతున్నటువంటి విషయం ఏమీ మారటం లేదు. నెక్స్ట్. మెయిన్ థింగ్, ఎంత ఎవరు ఎంత గొప్పగా చెప్పినా ఇట్ ఈస్ టు బి లివ్డ్. ఎట్ ది ఫీట్ ఆఫ్ ద మాస్టర్ మీ దగ్గర ఉంటే చూడండి, అది అక్కడ పేజ్ నెంబర్ ఇచ్చాను మరి, దీని పేజ్ నెంబర్ ఇంట్రొడక్షన్ లో ఉన్నటువంటి పేజ్ నెంబర్. కానీ ఇవి మీరు ఈజీగా పట్టుకోవచ్చు. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ. ఈ 3
ట్రెడిషనల్ గా వాజ్ ద హైపోథసిస్ ఫర్ స్పిరిచువలిజం. మూడే ఉండేవి బుద్ధుడు టైం వరకు. కానీ ఈనాడు ఇంకో రెండు కొత్త ఇనిషియేషన్, ఫస్ట్ ఇనిషియేషన్, సెకండ్ ఇనిషియేషన్, థర్డ్ ఇనిషియేషన్ గ్రూప్ గా తీసుకోవాలని చెప్పాను. ఫోర్త్ ఇనిషియేషన్ స్వార్థం మా పరమార్థం గమయ, అవ్యవస్థాం మా సువ్యవస్థాం గమయ అనేటటువంటి రెండు. ఐ విల్ టాక్ లేటర్ ఇనిషియేషన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు. నెక్స్ట్ ఈ నాలుగు లక్షణాలు మనం డెవలప్ చేసుకోవాలి. డిస్క్రిమినేషన్ వివేకము తెలుగులో, డిజైర్లెస్నెస్ కోరికలను లేనటువంటి స్థితి. మన భగవద్గీతలో దీన్నే నిష్కామ కర్మయోగము అంటాం. ఇది ప్రాక్టీస్ చేసుకోగలిగితే నిజంగా మీరు కనుక మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చూస్తే ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనకి ఓ ఇంజనీరో డాక్టరో అవుతాడు, సీఏయో ఎనీథింగ్, ఎన్నేళ్ళు కష్టపడి చదివి 20 ఇయర్స్ లక్షలాది డబ్బులు ఖర్చు పెడతాడు. ఆ 20 ఇయర్స్ వాడు ఇంకో పని ఏం చేయడు, 20 ఇయర్ 22 వాడి పని ఏంటంటే తింటాం చదువుకోవటం. వాడికి కావాల్సిన డబ్బులు అవంతా అవరిస్తారు అంటే పేరెంట్స్ ఇస్తారు. ఇంజనీర్ అయిపోయిన తర్వాత ఆ ఇంజనీరింగ్ విద్య వాడికి ఉపయోగపడుతుందా, సొసైటీకి ఉపయోగపడుతుందా, వాడికి ఎప్పుడైనా ఉపయోగపడుతుందా? నేను ఇంజనీర్ చదివాను, నేను ప్రపంచానికి సమాజానికి హెల్ప్ చేయను, ఐఎమ్ ఏ డాక్టర్, ఐ వాంట్ హెల్ప్ ఎనీబడి, ఏమవుతాడు అప్పుడు? ఆ విద్య వాడికి ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు కదా. ఆ విద్య ద్వారా ఇతరులకి వాడు ఉపయోగపడేటట్టు చేస్తే సమాజం వాడికి హెల్ప్ చేస్తుంది. దాన్ని ఏదైనా చెప్పండి, ఎంప్లాయ్మెంట్ అనండి, ప్రమోషన్స్ అనండి, మీకు సైకిల్ అర్థమైందా? యు లెర్న్ ది నాలెడ్జ్ అండ్ యూ యూజ్ దట్ నాలెడ్జ్ ఫర్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీకి ఏది అవసరమో అది చేస్తా ఉన్నది. చేయటం వల్ల సొసైటీ ఏం చేస్తుంది? నిన్ను ఆదుకుంటుంది. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఎ సైకిల్. ఏ విధానమైన చక్రీయ క్రమము అవలంబిస్తే భారతీయ ఋషులు దానికి యజ్ఞము అని పేరు పెట్టారు. ఆల్ సైక్లిక్ ప్రాసెసెస్ ఆర్ యజ్ఞాస్. ప్రకృతిలో మెటీరియలిజం దగ్గర నుంచి హయ్యెస్ట్ స్పిరిచువల్ లెవెల్ వరకు అన్ని సైకిల్స్. ఆల్ ఆర్ వీల్స్ విత్ ఇన్ వీల్స్. వాటర్ సైకిల్ ద బెస్ట్ నోన్ సైకిల్. అది దెబ్బతింది ఇప్పుడు. వాటర్ సైకిల్ అంటే ఏంటి? ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ వాటర్ ఉన్నదో, ఆఖరికి మనం బట్టలు ఆరేసుకున్నా కూడా అందులోంచి ఆ వాటర్ మాలిక్యూల్స్ బయటకు వెళ్ళి ఆకాశంలో కలుస్తూ ఉంటాయి. మురి కాలువల్లోనే వాటర్ బయటకు వెళ్తూ ఉంటుంది, సముద్రంలో నీళ్లు పైకి వెళ్తూ ఉంటుంది, గంగా నదిలోని నీళ్లు పైకి వెళ్తూ ఉంటుంది. ఎక్కడో మనం ఓ ప్లేట్లో గడ్డం తీసుకుని వదిలేసినటువంటి నీళ్లు ఉంటే ఆ నీళ్లు కూడా పైకి వెళ్తూ ఉంటాయి. పాయింట్ అర్థమైందా? ఎవ్రీథింగ్ గోజ్ అప్. కానీ ఏది పైకి వెళ్తుందో అది ఎప్పుడు శుద్ధ స్వరూపముగానే వెళ్తుంది. ఇట్ ఈస్ ద ప్యూరెస్ట్ థింగ్ ఇన్ ది వరల్డ్. ఇది అర్థమైందా మీకు? మురిక్కాలువలో నీళ్లు వెళ్ళినా, గంగానదిలో నీళ్లు వెళ్ళినా, ఆఖరికి మనం బట్టలు ఉతికి ఆరేసి పిండేసినటువంటి నీళ్లు పైకి వెళ్ళినా, ఆ పైకి వెళ్తున్నటువంటి నీళ్లు మాత్రం ప్యూరే. గంగ నీరు ఏదో ప్యూర్ వాటర్ మాలిక్యూల్స్ ఇస్తుంది, సముద్రపు నీళ్లు కాస్త ఉప్పగా ఉన్నటువంటి వాటర్ మాలిక్యూల్స్ ఇస్తుంది. మనం సబ్బు రాసుకుని పైకి వాష్ ఆఫ్ చేసినటువంటి బాత్రూంలో కింద పడినటువంటి నీరులో సోపు కూడా మిక్స్ అయి పైకి వెళ్తుంది అన్నది తప్పు కదా. కానీ ఏం జరుగుతుంది? ఈ నీరు పైకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? ఎక్కడ నుంచి నీటి కణాలు ఆకాశంలోకి వెళ్ళినా అవన్నీ ఒక చోట చేరుతున్నాయి. అవన్నీ ఒక చోట చేరకపోతే క్లౌడ్ ఫార్మేషన్ లేదు. ఎప్పుడైతే ఆ క్లౌడ్ ఫార్మేషన్ ఒక క్రిటికల్ మాస్ దాటుతుందో వర్షంలా కిందకి ఆ వాటర్ కిందకు వచ్చేస్తుంది. ఈ సూత్రం అర్థమైందా మీకు? ఈ సూత్రాన్ని మన సాధకుడు నిత్య జీవితంలో అనుక్షణము ఉపయోగించాలి. రేపు ఆ సూత్రాలు చెప్తాను నేను. కానీ ఈ ఫండమెంటల్ సూత్రం ఉండే ఇంప్యూర్ థింగ్ లో ప్యూర్ థింగ్ పైకి వెళ్తుంది.
పైకి వెళ్ళినటువంటి ప్యూర్ ఎస్సెన్స్ మళ్ళీ కిందకి రావాలి అంటే గ్రూప్ ఫామ్ అవ్వాలి. గ్రూప్ ఫామ్ అయినా సరిపోదు, ఒక క్రిటికల్ మాస్ దాటాలి. లేకపోతే క్లౌడ్ వచ్చినా మళ్ళీ ఆ క్లౌడ్ కొట్టుకుపోతుంది. ఆ క్రిటికల్ మాస్ గా కిందకి తగ్గేటట్టు వంటి టెక్నాలజీని మనము యజ్ఞములో పర్జన్యము అంటాం. ప్రాణిక్ హీలర్స్ ప్రాణ అంటారు. శ్రీ అరవిందో వైటాలిటీ అన్నది, మన ఋషులు ప్రాణశక్తి అన్నారు. థియోసఫిస్ట్ కామ మనస్సు అన్నారు. మనస్సు కాదు, కామ మనస్సు. అంచేత మొత్తము ఫర్ యువర్ డిజైర్స్ టు బి ఫుల్ఫిల్డ్, దిస్ ఈజ్ ద ఓన్లీ ప్రాసెస్. ఇంప్యూర్, ప్యూర్, క్రిటికల్ మాస్, పర్జన్య, క్లోజ్ డౌన్. సహయజ్ఞ ప్రజా సృష్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసరిష్వత్వం ఏషవో త్విష్ట కామదు. ఈ పర్జన్య వర్షంలో మెయిన్ థింగ్ ఏంటి అంటే నీరు. మరి హ్యుమానిటీ తన క్యారెక్టర్ని డెవలప్ చేసుకోవటానికి ఋషులు అందజేసినటువంటి ఒక విచిత్రమైనటువంటి ప్రాసెస్ తర్పణము. మర్చిపోయాం అది, ప్రతి అమావాస్యకి తర్పణాలు ఇవ్వాలన్నది మర్చిపోయాం. రేపు అమావాస్య అనుకుంటారు, రేపు 7:30కి సప్తఋషి ఆశ్రమంలో భాగవత సప్తాహ పారాయణలో భాగంగా ఈ పర్జన్య వర్షం గురించి విశేష సాధన చేస్తున్నాం. ముఖ్యంగా పితృగణాల ఎఫెక్ట్ వల్ల చికాకు పడుతున్నటువంటి కుటుంబాలకి ఇది మంచి అవకాశము. అండ్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ ఇట్. ఈ సైకిల్, వాటర్ సైకిల్ చాలా ఇంపార్టెంట్ సైకిల్, మనం మర్చిపోయాం వాటర్ సైకిల్ని. ఇంకత ఈ భాగవత సప్తాహము మా ఆశ్రమంలో కండక్ట్ చేస్తున్న వాళ్ళు నన్ను స్పెషల్గా అడిగారు, ఇది చెప్పండి మాస్టారు తర్పణాలని. చెప్పటం కాదు బాబు, నేను పాల్గొంటాను అందులో. ఇట్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే ఈ సొసైటీ ఈనాడు ఇలా డిజనరేట్ అయిపోవటానికి కారణం ఏంటంటే పితృన్ అనేటటువంటి ఒక విశేషమైనటువంటి దేవతా గణాలని మనం మర్చిపోయాం. ఈనాడు ఆ పితృలను సైంటిస్టులు జెనెటిక్ కోడ్ గా గుర్తిస్తోంది. కానీ జెనెటిక్ కోడ్ ఇస్ అన్ ఎక్స్టర్నల్ సింబాలిజం ఆఫ్ ది పితృగణాలు. ఇంకేత దాన్ని ఆ పాయింట్ వచ్చింది కనుక నాకు గుర్తొచ్చింది, దాన్ని గుర్తు చేసుకోండి. దాని తర్వాత ఈ గుడ్ కాండక్ట్ అనేటటువంటిది మన షట్చక్రాలు, నేను చెప్పాను నేను ఈ షట్చక్రాలలో ప్రతి చక్రానికి రెండు రెండు క్వాలిటీస్ ఉంటాయి, పొటెన్షియల్ క్వాలిటీ అంటే డైనమిక్ క్వాలిటీ. పొటెన్షియల్ క్వాలిటీ అంటే ఏంటంటే జస్ట్ అది ఉంటుంది కానీ అది యాక్టివ్గా ఉండదు. డైనమిక్ క్వాలిటీ ఏంటంటే యూ షుడ్ బి యాక్టివ్. లవ్ ఆఫ్ కోర్స్ ఇస్ సంథింగ్ విచ్ మెనీ బడీ హ్యాస్ టాక్డ్ సో మచ్ దట్ వీ హ్యావ్ ఫర్గాటెన్ వాట్ లవ్ ఈజ్. అండ్ దట్ ఐ వాంట్ టాక్ అబౌట్ ఇట్ నౌ. బట్ టుమారో వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దీస్ ఫోర్స్. ఇది 7th స్లైడ్కి వచ్చే మొత్తం ఎన్ని స్లైడ్స్ ఉన్నాయి? 15 అంటే సగం అయిపోయాయి. సో టుమారోస్ క్లాసెస్ విల్ బి ఏ గైడ్ లైన్ క్లాసెస్. మీరు ఈ నాలుగింటిని ఎలా ఉపయోగించుకోవాలో, జిడ్డు కృష్ణమూర్తి గారు ఈ నాలుగింటిని ఉపయోగించుకుని హీ హాజ్ బికమ్ సో గ్రేట్ అండ్ ఇట్ గివ్స్ ఎ గ్యారంటీ దట్ యూ కెన్ బికమ్ గ్రేటర్ దాన్. ఇంకేత ఒక సైంటిస్ట్ ఒకటి కొత్తది కనిపెడితే మీరు గబగబగబ అంతవరకు వచ్చేస్తారు. కొంచెం కష్టపడితే ఏం చేయొచ్చు, అంతకంటే గొప్పగా వెళ్ళొచ్చు. కనుక హోపింగ్ దట్ వీ ఆల్ మీట్ అవర్ ఓన్ మాస్టర్. గుడ్ లక్.